The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం నవంబర్ 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
సో ఇది మా 13వ ఎపిసోడ్. నా నెంబర్ కరెక్ట్ గానే చెప్పానా ఆనంద్?
కరెక్టే. 13 కొంతమందికి ఇన్ఆస్పీషియస్ ఏమో గానీ మనకి కరెక్టే, పర్వాలేదు, చెప్పుకోవచ్చు మనం.
వెస్టర్న్ వరల్డ్ లో 13 ఇస్, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. 13 కి ఎప్పుడైనా మనం మాట్లాడదాం. సో ఇవాళ మా 13th ఎపిసోడ్ అండి, స్వాగతం. మేము ఇవాళ కొత్త టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. సో ఇవాళ ఈసారి అప్డేట్స్ కొన్ని ఉన్నాయి మనకు న్యూస్ లో. మొట్టమొదటిగా ముందు వివిధ రకాల సెగ్మెంట్స్ లో జంప్ అయ్యే ముందు మనం చిన్న చిన్న అప్డేట్స్ తెలుసుకుందాం. సో శబరిమల గురించి ఏంటి ఆనంద్, ఏమైంది?
శబరిమల మళ్ళీ ఒక 2 రోజులకి తెరిచినట్టున్నారు కదా అనంత్, అండ్ అరెస్ట్లు జరిగాయి, అండ్ అల్కైండా ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేశారు శబరిమల. 2 రోజులు తెరిచినప్పుడు అండ్ గవర్నమెంట్ రెగ్యులేషన్ కూడా ఈసారి బాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఒక దీని మీద ఒక చిన్న పోస్ట్ చదివాను, క్రెడిట్స్ ఇవ్వకపోతే క్షమించాలి, బట్ ఒక చిన్న పోస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక 2 కోట్ల 5 కోట్ల మంది ఐ థింక్ అరౌండ్ 5 కోట్ల మంది దర్శించుకున్నారట శబరిమల. అంటే వాళ్ళ ఫ్యామిలీలను కూడా లెక్కేస్తే 20 కోట్ల మంది జనాభా నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ 100 కోట్ల జనాభాలో 20 కోట్ల మంది, 1/5. దానిని అడ్డుకోవడానికి 500 మంది మహిళా కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి కమ్యూనిస్టు ప్రభుత్వాలను, కేరళ ప్రభుత్వం కలిసి అడ్డుకుంటుంది అనే అనాలజీ తీసుకొచ్చారు. అది చాలా అద్భుతమైన అనాలజీ. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళు అడుగడుగునా పోలీసులు, మన పిక్చర్స్ చూసినట్టయితే మొత్తం అయ్యప్ప దేవస్థానం మొత్తంలో అందరూ పోలీసులే ఉన్నారు. ఎక్కువ మంది స్వాములు అలాగ ఉండే దీనిలో ఎక్కువ మంది పోలీస్ బందోబస్తే కనిపించింది. కాబట్టి అది అప్డేట్ అనంత దాని మీద. సో స్పెసిఫిక్గా అంటే ఇంకా డీటెయిల్స్ అప్డేట్ ఉండాలి, ఐ హావెంట్ గాన్ త్రూ దట్ ఇన్ డీటెయిల్. బట్ ఏదైనప్పటికీ గవర్నమెంట్ కంట్రోల్ చేసి వీళ్ళని ఎలాగైనా వాళ్ళ పంతం సాధించుకోవాలని జనరల్ గా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చేసే పనే అది.
రైట్ రైట్, అవును. ఇంకొక అప్డేట్ ఏంటంటే మ్యాంగళూరులో లిట్ ఫెస్ట్ జరిగింది అనమాట. 3rd and 4th నవంబర్ 3rd 4th 2 జరిగింది. దానివి వీడియోస్ కూడా మనకి యూట్యూబ్ లో వస్తాయి కొన్ని రోజుల్లో. సో ఇదేంటంటే ఇంతకు ముందంతా లిట్ ఫెస్ట్లు అంటే మనకు తెలిసిందే చాలా మంది లెఫ్ట్ లిబరల్ వాళ్ళకి మాత్రమే, ఆ కబాల్కి మాత్రమే చెందిన వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. లిట్ ఫెస్ట్ అంటే వాళ్ళకి మాత్రమే పరిమితం, మిగతా వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండేది కాదు. అంటే గబుక్కున ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను భారతదేశపు పుత్రుడైనందుకు గర్వపడుతున్నాను అంటే గనక వాళ్ళకి అందులో ఎంట్రీ ఉండదు. భారతదేశం విచ్ఛిన్నం అయిపోవాలంటే ఎంట్రీ ఉంటుంది అన్నమాట.
సో అప్పుడే ఫార్వర్డ్ థింకింగ్ అవుతుంది అది.
యా, ప్రోగ్రెసివ్, దట్స్ కాల్డ్ ప్రోగ్రెసివ్.
యా సారీ, నాకు తెలియదండి, అంత ప్రోగ్రెసివ్ కాదు కాబట్టి. ఇంగ్లీష్ లో ప్రావీణ్యం లేదు.
రైట్ రైట్. వీళ్ళు స్పీకర్స్ చాలా మంది రైట్ వింగ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఎక్కువే ఉన్నారు ఇప్పుడు ఈసారి. సంథింగ్ లైక్ డేవిడ్ ఫ్రాలే గారు, వామదేవ్ శాస్త్రి ఆయన వచ్చారు, అలాగే మేజర్ గౌరవ్ ఆర్య, షెఫాలీ వైద్య, అనిర్బాన్ గంగూలీ, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్ జగన్నాథన్, మధు పూర్ణిమ కిషోర్. మధు పూర్ణిమ అందరికి తెలిసిన ఆవిడ, ఆవిడ చాలా పెద్ద ప్రొఫెసర్ ఆవిడ. అలాగే బిఎం హెగ్డే, ఆయన పద్మభూషణ్ వచ్చి ఆయన పెద్ద సైంటిస్టు, సారీ డాక్టర్. ఆయన డాక్టర్ అయ్యి తర్వాత ఆయన హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఆయుర్వేదిక్ ఐడియాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ ఆయన్ని వేశారు మెడికల్ ప్రొఫెషన్, మెడికల్ గ్రూప్స్ లో నుంచి కదా. సో వివేక్, అవును. అలాగే ఆనంద్ రంగనాథన్, అలాగే అభినవ్ ప్రకాష్, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇట్స్ అ బిగ్ లిస్ట్. అంటే కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది బీజేపీ క్యాండిడేట్స్. ప్రకాష్ బెలవడి మీకు తెలిసే ఉంటారు, సినిమాల్లో మనకి చాలా ఫేమస్ కన్నడ ఆర్టిస్ట్. ఆయన కూడా వచ్చాడు. సో ప్రకాష్ బెలవడి కరెక్ట్గా ఎలా గుర్తుపట్టచ్చు అంటే, మీరు మద్రాస్ అని ఒక సినిమా, మద్రాస్ కాదు, రాజీవ్ గాంధీ అసాసినేషన్ మీద ఒక సినిమా చేశారు కదా, మద్రాస్ కఫే, అందులో హనీ ట్రాప్ గురయ్యే పాత్ర ఉంటుంది చూడండి, ఆయన ప్రకాష్ బెలవడి. అలాగే నితిన్ శ్రీధర్, సందీప్ బాలకృష్ణ, వీళ్ళందరూ రైటర్స్. సందీప్ బాలకృష్ణ, నితిన్ శ్రీధర్ వాళ్ళు, నితిన్ శ్రీధర్ గారు మెన్స్ట్రుయేషన్ మీద బాగా డీటెయిల్డ్ గా రాస్తారు ఇప్పుడు. అలాగే సహా విజయ్ కుమార్, విక్రమ్ సంపత్ ఏమో కన్నడ కన్నడ రైటర్ ఆయన. సో వీళ్ళందరూ ఆల్ట్ ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ రైటర్స్ నుంచి వ్యత్యాసంగా ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ. వీళ్ళు బయటకు కనబడరు, ఎందుకంటే వాళ్ళకి స్పేస్ ఉండదు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా.
అవును అవును. అంతకుముందు అనంత్ కొన్ని కొన్ని మంత్స్ క్రితం పాండిచేరి లిట్ ఫెస్ట్ కూడా ఇదే స్ట్రీమ్ లో జరిగింది, లైక్ కదా.
అవును
కూడా కొంతమంది వివేక్ అగ్నివర్తి ఇలాంటి వాళ్ళు అప్పుడు కూడా వచ్చారు. సో ఐ థింక్ అంటే ఎంట్రీ లేనప్పుడు జైపూర్ లిట్ ఫెస్ట్ లాంటి వాటిలో కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళని, ఇన్ఎవిటబుల్ ఉన్న వాళ్ళని వాళ్ళని ఎలా చేయలేక తప్పలేదు. ఐ థింక్ రాజీవ్ మల్హోత్రా హ్యాస్ మేడ్ అన్ ఎంట్రీ ఇన్ టు జైపూర్ లిట్ ఫెస్ట్ సమ్ టైమ్ బ్యాక్. అవన్నీ కంట్రోల్డ్
హీ గాట్ ఎంట్రీ ఓన్లీ ఆఫ్టర్ ఒక చిన్న ట్విట్టర్ వార్ అయింది అప్పుడు, విలియం డార్లింగ్ పెయిల్ కి, రాజీవ్ మల్హోత్రాకి. మీరు నన్ను ఎందుకు అలౌ చేయట్లేదు అంటే, యూ టాక్ విత్ సమ్ అదర్, మా సబార్డ్ అదే మా అసిస్టెంట్ ఒక ఆవిడ ఉంది ఆవిడతో మాట్లాడండి అని ఆవిడ ట్విట్టర్ ఇది ఇచ్చాడు. దెన్ కొంచెం నసిగారు, నసిగిన తర్వాత కూడా రాజీవ్ మల్హోత్రా కొంచెం గట్టిగా పట్టుకుంటాడు కదా, ఉడుం పట్టు పట్టాడు కాబట్టి హీ గాట్ ఎంట్రీ ఇన్ టు ఇట్. అదే ఫేమస్ క్లిప్ ఒకటి ఉంటుంది, సుహేల్ సేట్ వెర్సెస్ రాజీవ్ మల్హోత్రా అని, అది జైపూర్ లిట్ లో జరిగింది అనమాట. అది మనకు ఆన్లైన్ లో కూడా అది చాలా ఫేమస్ 20-minute క్లిప్ అది. ఇట్ టాక్స్ అబౌట్ ఐడియా ఆఫ్ ఇండియా వెర్సెస్ వాట్ లుటియన్స్ క్లబ్ థింక్, లుటియన్స్ క్లబ్ యొక్క ఆలోచన ఎలా ఉంది, దానికి వ్యత్యాసంగా ఐడియా ఆఫ్ భారత్, ఐడియా ఆఫ్ ఇండియా ఏంటి అనేది అనేది అక్కడ జరుగుతుంది అనమాట. సో ఎనీవే, దోస్ ఆర్ ద అప్డేట్స్. యాక్చువల్గా ఇవి మనకి రీసెంట్ హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అప్డేట్స్ అనమాట. మేము పాలిటిక్స్ మాట్లాడమండి ఈ షోలో, కాబట్టి కొన్ని పార్టీల అప్డేట్స్ కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏంటి, వైఎస్ఆర్సిపి ఏంటి ఇవన్నీ, లేకపోతే బీజేపీ ఏంటి, జీవీఎల్ సింహారావు గారు ఏమన్నారు ఇవన్నీ అసలు ఈ షోకి సంబంధం లేదు కాబట్టి మేము పాలిటిక్స్ మాట్లాడడం కాబట్టి, దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫ్రమ్ ఇండిక్ పాయింట్ ఆఫ్ వ్యూ.
రైట్, వెల్ పుట్. ఎస్,
సో అది. సో ఇవాళ మనం షోలో మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటేనండి, మొట్టమొదటిగా మనం ఇంగ్లీష్ మీడియం అనేది మన భారతదేశానికి అభివృద్ధి కారకమైందా, అంటే నిజంగా మనం ఎదగడానికి కానీ మన ఇంగ్లీష్లో చదువుకోవడం ఏమన్నా హెల్ప్ అయి ఉంటుందంటారా యాజ్ అ సొసైటీ?
ఆబ్వియస్లీ నో.
నో. సో దాని మీద మాట్లాడదాం. దీని మీద కొంచెం మెటీరియల్ ఉంది, విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కొంచెం మెటీరియల్ ఒక ఆయన రాశారు, ఒక బుక్ రాశారు ఆయన దాని మీద. సో మనం దాని గురించి మాట్లాడదాం. అలాగే కాంగ్రెస్ వాళ్ళు, జేడిఎస్ వాళ్ళు కలిసి టిప్పు జయంతి అని స్టార్ట్ చేశారు మనకి కర్ణాటకలో. టిప్పు సుల్తాన్ జయంతి ఎందుకంటే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడు కాబట్టి టిప్పు సుల్తాన్ దేశభక్తుడు అయిపోయాడు సార్, దేశభక్తుడుగా ఆయన్ని ప్రొజెక్ట్ చేశారు ఈ టిప్పు సుల్తాన్ సీరియల్ కానీ ఇవన్నీ DD1 వచ్చేవి. సో ఆ టిప్పు సుల్తాన్ గురించి మనం డీటెయిల్డ్ మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం మాండ్య మయంగార్స్ని 800 మందిని ఎట్లా చంపేశారు అనే దాని మీద తెలుసుకున్నాము. ఈసారి ఇంకా మిగతా కమ్యూనిటీస్ని ఎట్లా హెరాస్ చేశారు, ఎట్లా చంపేశారు అనేది మాట్లాడుకుందాం. ఇంకొక నాకున్న అబ్జర్వేషన్ ఏంటంటేనండి, మనకి జరిగినవన్నీ కూడా, మన దేశంలో జరిగేవన్నీ కూడా, ఏ అట్రాసిటీ జరిగినా ఇట్ ఇట్ యాక్ట్స్ ఆన్ ఏ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ మీద జరుగుతాయి ఎప్పుడు కూడా. అది కాస్ట్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ మీద అట్రాసిటీ జరిగినప్పుడు కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం, అలా కాస్ట్ వైజ్ గానే మాట్లాడుకోవాల్సి వస్తుంది అప్పుడు. సో దాని గురించి మాట్లాడదాం, అలాగే న్యూస్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం దాని మీద. కాంగ్రెస్ స్టాండ్ పాయింట్, జేడిఎస్ స్టాండ్ పాయింట్, బీజేపీ స్టాండ్ పాయింట్, బికాస్ దీస్ ఆర్ ద వీళ్ళే ప్రధానమైన పార్టీలు కాబట్టి కాంగ్రెస్ కర్ణాటకలో, వీళ్ళ గురించి తెలుసుకుందాం. అట్లాగే దీపావళి ఆఫ్టర్ మ్యాత్, అంటే ఆఫ్టర్ మ్యాత్ అంటే తదనంతర పరిణామాలు, కోర్టు తీర్పు, దీపావళి ఎలా జరుపుకున్నాము, కోర్టు తీర్పు నిజంగా అమలయ్యిందా, దీని మీద మనం మాట్లాడుకుందాం. నువ్వు ఎందుకు నవ్వావు ఇప్పుడు నాకు అర్థమైంది.
అందరు అదే వింటున్న వాళ్ళ కూడా అందుకనే నవ్వుంటారు, బట్ డెఫినెట్గా డిస్కస్ చేద్దాం.
అలాగే కపుల్ ఆఫ్ హిస్టారిక్ ట్రివియాస్ కూడా ఉన్నాయి, హిస్టారిక్ ట్రివియా, లిటరేచర్ ట్రివియా. లిటరేచర్ ట్రివియా అంటే సాహిత్య పరమైన ఒక విశేషం, హిస్టారిక్ ట్రివియా చారిత్రక పరమైన ఇంకొక విశేషం గురించి మాట్లాడుకుని మనం ఈ షో ముగిద్దాం అప్పుడు. అంతవరకు సో మనం ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఆనంద్, నీకు నువ్వు అర్బన్ సెటప్ లో పెరిగిన వాడి, నేను కూడా అర్బన్ సెటప్ లో పెరిగిన వాడినే, నాకు తెలిసి నాకు ఇంగ్లీష్ బాగానే హెల్ప్ చేసింది అంట, నీకు ఎలా హెల్ప్ చేసింది?
యా, ఒక రకంగా హెల్ప్ చేయడం వేరు, మన మైండ్ సెట్ అంటే దీని వల్లే మనం బతుకుతున్నాం అనే ఇది వేరు. సో నువ్వు అన్నట్టు అర్బన్ సెటప్ లో, అర్బన్ సెటప్ కాదు, మనం ఈవెన్ టౌన్స్ నుండి, స్మాల్ టౌన్స్ నుండి వచ్చినా గానీ ఫస్ట్ నుండి మనం చిన్నప్పటి నుండి చూసే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, లేకపోతే ఇంగ్లీష్ కి సంబంధించిన బోర్డులన్నీ మన చుట్టూరానే ఉంటాయి, అండ్ సగం స్కూల్స్ మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉంటాయి. సో అంటే ఇంగ్లీష్ మీడియం అంటారు బోర్డు వరకే, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే కెరీర్ పరంగా ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ ని బట్టి మనకి గ్లోబల్ మార్కెట్ లో కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఉపయోగపడిందనే చెప్తాను. అంతవరకు నాకు ఉపయోగపడింది నిజంగానే, కానీ దానికి మించి ఎంతవరకు అది ఉపయోగము అంటే ఏమో, నేను పుస్తకాలు చదవచ్చు, ఎందుకంటే మాక్సిమం బుక్స్ ఇంగ్లీష్ లోనే రాస్తున్నారు, చదువుతున్నాం కాబట్టి. ఏమో నాకు ఫ్రెండ్స్ తెలుసుంటే ఫ్రెండ్స్ పుస్తకాలు చదివేవాడినేమో, బట్ మోస్ట్ ఆఫ్ ది బుక్స్ మనకి ఇంగ్లీష్ లోనే ఉంటాయి, ఈవెన్ ఇండియన్ ఆథర్స్ కూడా. సో ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలోచిస్తే అంతకంటే ఏం లేదు, చక్కగా అంటే ఎవరినైనా కోపడడానికి ఉపయోగపడుతుంది బాబు.
ఓకే, అది అయితే ఇంట్లో మాట్లాడతావా ఇంగ్లీష్ ని?
ఇంగ్లీష్ మన తెలుగులో టెంగ్లీష్ అయిపోతుంది కాబట్టి ఇంగ్లీష్ ఇంట్లో మాట్లాడేంత ఇంగ్లీష్ పరిజ్ఞానం అంత అవసరం కూడా లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ కొన్ని స్కూల్స్ ఇంపోజ్ చేస్తున్నాయి, తర్వాత మనం మాట్లాడుకుందాం అనుకోండి, కొన్ని స్కూల్స్ ఇంపోజ్ చేస్తాయి కదా, అప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ అవే వినిపిస్తుంటాయి. ఎందుకు తల్లి కొడుకు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు, చిన్నపిల్లలతో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు, అది 4 ఏళ్ళైనా. సో అలాంటి పరిస్థితికి ఇంకా రాలేదు, అలాంటిది రాకూడదనే అనుకుంటున్నాను, అది నా అభిప్రాయం, ఎందుకంటే అది అవసరం లేదనే అభిప్రాయం. అది ఆవశ్యకత, నా వరకు ఇంగ్లీష్ ఉన్న ఆవశ్యకత అది.
నీకు ఒక చిత్రమైన విషయం చెప్పనా, మనం ఏమనుకుంటాం అంటే మన మైండ్ లో ఇంగ్లీష్ అనేది ఒక సుపీరియర్ లాంగ్వేజ్, మన అన్ని లాంగ్వేజెస్ కూడా ఒక ఇన్ఫీరియర్ లాంగ్వేజెస్ అని. ఇంగ్లీష్ లో మాట్లాడితే మనం సివిలైజ్డ్, మిగతా లాంగ్వేజెస్ లో మాట్లాడితే మన అన్సివిలైజ్డ్ అనే ఒక మైండ్ సెట్ మనకు ఉంటుంది మన ఇండియన్స్ కి, ఎస్పెషల్ గా అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కి, ఈవెన్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడం ఈజ్ ఎ ప్రివిలేజ్ ఫర్ దెమ్, ఫీల్ ఇట్ ప్రివిలేజ్డ్. సో కామెడీ ఏంటంటే ఇండియాలో 20% ఇంకా ఇంగ్లీష్ లిటరసీ, అంటే ఇంగ్లీష్ లో ఏబిసిడీలు రాయగలిగే వాళ్ళు 20% ఇండియాలో ఇప్పటికీ.
అవునా?
ఎస్.
ఓకే,
సో 5% ఆర్ మోర్ ఫ్లూయెంట్, అంటే నాలాగా నీలాగా మాట్లాడగలిగే వాళ్ళు. అంటే మనం నట్లు కొట్టుకుంటూ, అంటే మనం లోపల ఇంగ్లీష్ ని తెలుగుని ఇంగ్లీష్ లోకి మార్చుకుంటాం మనం ఫస్ట్. మనం ఏమనుకుంటున్నామో అది మన మాతృభాషలో ఆలోచించి మనం దాన్ని ఇంగ్లీష్ ని ట్రాన్స్లేట్ చేసుకుని అది మనం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇంగ్లీష్ లో నేను చెప్పిన స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఒక ఆయన సంక్రాంత్ సాను అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక బుక్ రాశారు ఇంగ్లీష్ మీడియం మిత్. బుక్ పేరు ఏంటంటే, ఒక్క నిమిషం, బుక్ పేరు నేనే చెప్తాను. సో ఆయన ఒక బుక్ రాశారు దీని మీద, ఇంగ్లీష్ మీడియం అసలు నిజంగా మనకి హెల్ప్ఫుల్ అయిందా లేదా అనే దాని మీద. సో అది ఆన్లైన్లో మీకు దొరుకుతుంది, ది ఇంగ్లీష్ మీడియం మిత్ బుక్ పేరు. ఓకే, డిస్మాంటిలింగ్ బ్యారియర్స్ టు ఇండియాస్ గ్రోత్, సో అది బుక్ పేరు. సో ఆయన కొన్ని కీలకమైన ఫ్యాక్ట్స్తో మన ముందుకు వచ్చారు, అవి మనం నేను చదివి వినిపిస్తాను నీకు మామూలుగా
శ్రోతల
కోసం. యా, సో మిత్స్ ఏంటంటే మనకి ప్రధానంగా ప్రపంచం మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కాబట్టి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకోవడం అనేది ఒక మిత్ అన్నమాట. మిత్ అంటే ఒక మిథ్య, ఒక తప్పుడు అవగాహన అన్నమాట. ఓకే, ప్రపంచం మొత్తం ఇంగ్లీష్లో అసలు మాట్లాడదు. ఇంకా కామెడీ ఏంటంటే 91.5% ఆఫ్ ద వరల్డ్, అంటే 90% ప్రపంచం జనాభాలో 90% మంది ఇంగ్లీష్లో వాళ్ళకి మాట్లాడడం రాదు, వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ గా కూడా లేదు.
ఓ, 90%
90% కరెక్ట్, నువ్వు విన్నది కరెక్టే. దీనికి డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా 91.5% నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ వాళ్ళందరూ. ఓకే, అదర్ ఇంగ్లీష్ స్పీకర్స్ అంటే ఇతర, అంటే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉంటారు కదా, అంటే ఎవరు ఇంగ్లీషు వాళ్ళకి మాతృభాష టోటల్గా, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆలోచించే విధానం కూడా ఇంగ్లీష్లో ఆలోచించేవాళ్ళు.
కెనడా యుఎస్ఏ
యూకే వీళ్ళన్నమాట. 5.1% అన్నమాట వాళ్ళు మొత్తం. అదర్ ఇంగ్లీష్ స్పీకర్స్ వచ్చి 3.4%, అంటే మనలాంటి వాళ్ళు, అంటే మన భాషలో మనం ఆలోచించుకుని బయటికి తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళం మనం. సో వీళ్ళు 3.4% అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఒక మేజర్ అబద్ధం మనకి మన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఏంటంటే, జాబ్ రావాలంటే ఇంగ్లీష్ రావాలి, లేకపోతే జాబ్ అనేది ఇంగ్లీష్లో, అంటే మన ప్రపంచం మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, వీ షుడ్ గో ఇంటర్నేషనల్, మనం ఎంఎన్సీల్లో పనిచేయాలంటే ఓ మనం సూపర్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అనేది చాలా తప్పుడు అవగాహన, చాలా బావిలో కప్పల్లాంటి అవగాహన. అది గ్లోబల్ రియాలిటీ ఈజ్ మల్టీలింగ్వల్, ప్రపంచం అంతా కూడా రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉంటుంది, అక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, నీ ఇంగ్లీష్ని ఎవడో కేర్ కూడా చేయడు ఫస్ట్. సో అది సెకండ్.
ఫస్ట్ బాల్ యార్కర్ బౌల్డ్,
యార్కర్ బౌల్డ్ కరెక్ట్. సెకండ్ ఏంటంటే, వరల్డ్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం, సారీ చెప్పేశా కదా, సెకండ్ మిత్ ఏంటంటే రిచెస్ట్ కంట్రీస్ అన్ని కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాయని. రిచెస్ట్ కంట్రీస్ అంటే యూకే యుఎస్ ఇవన్నీ కూడా, కానీ టాప్ 20లో 4 కంట్రీసే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. టాప్ 20 రిచెస్ట్ కంట్రీస్ అంటే ఏంటి, ఎలాగా జీడిపిలో ప్రకారంగా చూసుకుంటే టాప్ 20 రిచ్ కంట్రీస్ తీసుకుంటే కేవలం 4 మాత్రమే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. నువ్వు మిగతా 16 కంట్రీస్తో వ్యాపారం చేయాలంటే ఆ ఇంగ్లీష్ కాదు, నీకు ఆల్ లాంగ్వేజ్ రావాలి. అది ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొక ఫ్యాక్ట్ తో కూడా వచ్చాడు ఆయన, 18 ఆఫ్ ద పూరెస్ట్ 20 కంట్రీస్ డోంట్ ప్రొవైడ్ యాక్సెస్ టు హయ్యర్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ద కామన్ నేటివ్ లాంగ్వేజ్. అంటే మనందరికీ సామూహికంగా ఒక మాతృభాష ఉందనుకో, ఆ మాతృభాషలో హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వని కంట్రీస్ లాస్ట్ 20 కంట్రీస్లో, అంటే పేద దేశాల్లో 20 పేద దేశాలు ఉంటే లాస్ట్ 20 పేద దేశాల్లో 18 దేశాలు అవి ఉంటాయి. ఏవి, వాళ్ళు తమ మాతృభాషలో విద్యను ఇవ్వని వాళ్ళు అన్నమాట.
హైయర్ ఎడ్యుకేషన్
ఆర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఎంబీఏ అవన్నీ కూడా తమ మాతృభాషలో లేకుండా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటూ పరిగెట్టేవాళ్ళు. నేను సామి అని చెప్తున్నా, మనం కూడా అలాగే పరిగెడతాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు, ఐ మీన్ 10th class వరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళకి అసలు దే విల్ బి షిట్ స్కేర్డ్. అమ్మ నేను నాకు ఇద్దరు ముగ్గురు చూసా ఫ్రెండ్స్ని, వాళ్ళు ఎంత ఏడ్చే వాళ్ళంటే వాళ్ళకి ఇంగ్లీష్, వాళ్ళకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ పదాలు అర్థం కావు. ముఖ్యంగా కెమిస్ట్రీ ఫిజిక్స్ పదాలు తెలుగులో వేరే ఉంటాయి, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వేరే ఉంటాయి. పైగా వాడిని ఐఐటి కోచింగ్లోకో ఎంసెట్ కోచింగ్లోకో తోసేసినప్పుడు వాడి వాడి పరిస్థితి మరీ అన్యాయం. ఓకే, సో సడన్ గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఆ తర్వాత ఎంబీఏలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ అని వీటి మీద మళ్ళీ ఎక్స్ట్రా టైమ్ స్ట్రెస్ అవుట్ అయిపోతాం అనమాట. సో సిక్స్ ఆఫ్ ద పూరెస్ట్ 20 countries యూస్ ఇంగ్లీష్ మీడియం హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్క్లూజివ్లీ వెర్సెస్ ఓన్లీ 4 of the 20 richest. అది ఇంకోటి ఏంటంటే హీబ్రూలో లాంగ్వేజ్ అనేది, మనం ఎప్పుడేమనుకుంటారంటే లాంగ్వేజ్ అనేది మోడర్న్, ఎప్పుడు మోడర్న్గా ఉండాలి, డెడ్ లాంగ్వేజెస్ని మనం యూజ్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. యూజ్ చేసినా దానివల్ల ఉపయోగం లేదు అనుకుంటారు అనమాట. నీకు ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పాడంటే, హిబ్రూ మీడియంలో ఉన్న టెక్నియాన్ యూనివర్సిటీ అని ఉంది ఇజ్రాయెల్లో.
ఇజ్రాయెల్లో
టెక్నియాన్ యూనివర్సిటీ, TECHNION యూనివర్సిటీ ఇన్ ఇజ్రాయెల్, అది హిబ్రూ మీడియంలో నడుస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో కాదు. అది ఇట్ ర్యాంక్స్ నెంబర్ 1 ఫర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్ ఛాలెంజింగ్ కండిషన్స్. ఓకే, సో టెక్నాలజీలో ఇజ్రాయెల్ టెక్నాలజీకి మారిపోయారు మనందరికి తెలిసిందే, కానీ వాళ్ళు వాళ్ళ మాతృభాషలోనే యూనివర్సిటీ టీచింగ్ ఉంటుంది ఆ యూనివర్సిటీలో, అండ్ ఇట్ ర్యాంక్స్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్.
అందులోనూ హిబ్రూ. ఇది ఎందుకు చెప్తున్నారంటే, హిబ్రూ 1 of the oldest languages ఆన్ పార్ విత్ ఆర్ సెకండ్ టు సాంస్క్రిట్. కానీ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఈ ఎక్సోడస్ ఇవన్నీ జరిగిన తర్వాత దాన్ని డెడ్ లాంగ్వేజ్, గ్రీక్ లాగా లాటిన్ లాగా హీబ్రూ కూడా డెడ్ లాంగ్వేజ్ అని పర్సెప్షన్, అంతే కదా. సో యువర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్. సో అలాంటి హిబ్రూ లాంగ్వేజ్ ని ఇజ్రాయెల్ అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకుని వాళ్ళు వితిన్ 50 ఇయర్స్ కూడా కాదు, వాళ్ళు అంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత నెలకొల్పిన ఇన్స్టిట్యూట్స్ లో ఇది టాప్ అంటాం, అంతే కదా. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద
అంతే. ఏమంటున్నానంటే హిబ్రూ అనేది 2000 ఏళ్ల క్రితం డెడ్ మాట్లాడేవాళ్ళు, అది డెడ్ లాంగ్వేజ్ ఒక టైంలో.
అవును అవును,
50 ఇయర్స్ ఎగో జూయిష్ రినైసాన్స్ జరిగినప్పుడు జూయిష్ పీపుల్ అందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ కంట్రీస్ కి, వాళ్ళ కంట్రీ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసి ఇజ్రాయెల్ కి వెళ్ళి అక్కడ డెవలప్ అవుదాం అని అనుకున్నప్పుడు దిస్ పొలిటికల్ విల్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ టు రివైవ్ దేర్ డెడ్ లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్ ను మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకుని ప్రపంచంలో అతిపెద్ద అంత అంత మంచి ర్యాంక్ యూనివర్సిటీ అయ్యేట చేశారనమాట. ఓకే, అలాగే ఈ ట్రాంక్స్ 18 ర్యాంక్ నెంబర్ 18 వరల్డ్ వైడ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. సో అది ఆన్ ది అదర్ హ్యాండ్ మన దేశంలో ఐఐటి అంటూ మళ్ళీ 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 చెప్తూ ఉంటారు కదా, ఇంగ్లీష్ మీడియం ఐఐటీస్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఈవెన్ ర్యాంక్డ్ ఇన్ ద టాప్ 100 వరల్డ్ వైడ్. ఓకే, టాప్ 100 లో ఉండవు అవి ఐఐటీస్. ఇంగ్లీష్ మీడియం ఐఐఎస్సి ఇన్ ఇండియా ఈజ్ ర్యాంక్ బిట్వీన్ 50 and 100 ఇన్ కంప్యూటర్ సైన్స్. అది సో నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేయాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, లేకపోతే సిగరెట్ తాగడం రావాలి, మందు కొట్టడం అట్లా చెప్తూ ఉంటారు కదా. మంచి మోడర్న్ లైఫ్ స్టైల్లో ఉండాలి, మనం ఎదగాలంటే వీ షుడ్ బి వెస్టర్నైజ్డ్ దాన్ ఇండియన్ కల్చర్డ్ ఫెలో లాగా ఉండకుండా వెస్టర్నైజ్ అయిపోవాలి, యూ షుడ్ అంతా అవన్నీ అడాప్ట్ చేసేసుకోవాలి, అంటే ఫోర్ ఎట్లా తినాలి ఇవన్నీ నేర్చుతారు అని అనుకుంటాం కదా. ఏమో నా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు దే వర్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు అస్, టీసీఎస్ లో పనిచేయాలంటే ఫోర్క్ తో స్పూన్ తో తింటాం రావాలని చెప్పేవాళ్ళు.
ఓకే
ఫోర్క్ ని ఎట్లా ఆపరేట్ చేయాలి అంటే చేతితో తినకుండా ఫోర్క్ తో తింటే ఇట్స్ కైండ్ ఆఫ్ సుపీరియర్, ఓ నువ్వు చాలా గొప్పవాడివి, అది ఐడియా. ఈవెన్ మన ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా ఇప్పటికి కూడా వెళ్ళి చూస్తే చాలా మందికి ఫోర్క్ తో తినాలా స్పూన్ తో తినాలా లేకపోతే చేతితో కలుపుకుని బిర్యానీ తినేయాలా అని డౌట్ ఉంటది.
అవును అవును రైట్.
సో అది సో ఇన్ ఇన్ కానీ ఏంటంటే మల్టీనేషనల్స్ అన్ని కూడా దర్ ఆల్ మల్టీలింగ్యువల్ మల్టీనేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ కార్పొరేట్ అందరికీ తెలుసు. చెప్పు చెప్పు ఎగ్జాంపుల్ నువ్వు చెప్పు.
ఎగ్జాంపుల్ అంటే శాంసంగ్ అనేది మల్టీనేషనల్
అనుకోవాలి,
కొరియన్ కంపెనీ.
ఈవెన్ నువ్వు విండోస్ లో మనం క్యాలెండర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మన ఇండియన్ లాంగ్వేజ్ తప్ప మిగతా ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లు ఉంటాయి అక్కడ.
ఓకే
రైటా కాదా?
అవును కరెక్ట్.
ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియన్ లాంగ్వేజ్ ఇప్పుడిప్పుడు వస్తుండొచ్చా నాకు తెలియదు కానీ మొట్టమొదటిగా ఏముంటాయి, ఇంగ్లీషు స్పానిష్ పోర్చుగీసు.
ఇండియన్ ఉంటుంది, ఇండియన్ ఉంటుందబ్బా, అంటే ఇంగ్లీష్ ఇండియన్ అని ఉంటుంది కదా బ్రాకెట్ లో.
సరే అవునవును.
లేకపోతే ఇప్పుడు ఉంటుందేమో, అంతకుముందు ఏముండేది ఇంగ్లీష్ యుఎస్ కానీ యూకే కానీ, అంటే మన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి, మనం యుఎస్ యూకే నుండి యుఎస్ కి మారాం కదా ఈ కంపెనీలు అన్ని వచ్చిన తర్వాత నుండి. మనం షెడ్యూల్ అనకూడదు, స్కెడ్యూల్ అనాలి,
షెడ్యూల్ అనాలి. కలర్ రాసేటప్పుడు COLOUR రాయకుండా COLOR రాయాలి
రాయాలి. అందుకని మన సెట్టింగ్స్ అన్ని ఇంగ్లీష్. అంతకుముందు ఫస్ట్ లో కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఏంటంటే యూకే ఇంగ్లీష్ బ్రాకెట్ లో యూకే సెలెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇంగ్లీష్ బ్రాకెట్ లో యుఎస్ సెలెక్ట్ చేస్తాం, మెయిల్ చేసేటప్పుడు ఆటో కరెక్ట్ అయిపోతుంది కదా. స్పెల్లింగ్ మిస్టేక్ అన్న అసలు జరగకూడదు. కరెక్ట్ ఓకే చెప్పు చెప్పు బాగున్నాయి.
సో ఇప్పుడు ఇంకొక మన వెస్టర్నైజ్ అయిపోయిన జనాలకు చెప్పేది ఏంటంటే, సంక్రాంత్ సాను గారు మైక్రోసాఫ్ట్ లో పెద్ద మేనేజీరియల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి అనమాట, కాబట్టి మీరు ఆయన మాటల్ని సత్య ప్రమాణాలుగా తీసుకోవచ్చు. నేనంటే మైక్రోసాఫ్ట్ లో కాదు కాబట్టి. సో అది. సో నెక్స్ట్ ఏంటంటే ఆయన దానికి కూడా ఇచ్చాడు, ఈ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్ లింక్ టు ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ తో ముడిపడి ఉంటుందా బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్? నెవర్. ఎందుకంటే 1000 MNCs ఇన్ ఏషియా, 792 ఆర్ ఫ్రమ్ జపాన్, సౌత్ కొరియా అండ్ తైవాన్. టాప్ మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ కంపెనీస్, నువ్వు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భాషల్లోనే మాట్లాడతారు కానీ నీకోసం ఇంగ్లీష్ లో మాట్లాడరు. ఓకే శాంసంగ్ వాళ్ళు ఇప్పుడు జాపనీ వాళ్ళ కోర్ ఎంప్లాయీస్ అందరూ కూడా జాపనీస్ లో కొరియన్ లో చైనీస్ లో మాట్లాడుతూ ఉంటారు. అది. సో అలాగే కొన్ని బిజినెస్ స్కూల్స్ యొక్క ర్యాంకింగ్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లు ఏంటో కూడా చెప్పాడు ఆయన. కొరియన్ కొన్ని సపోజ్ షింగువా యూనివర్సిటీ ఉంది చైనాలో ఉంది, అది ఇట్ వరల్డ్ ర్యాంకింగ్ నెంబర్ 2 అండ్ అది ఫుల్ టైమ్ ఎంబీఏలో. వాళ్ళు చైనాలో చైనీస్ లో ఉంటుంది వాళ్ళ ఎంబీఏ. వాసేడా వాసేడా బిజినెస్ స్కూల్ జపాన్, అది కూడా అంతే జాపనీస్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉండదు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ కొరియాలో ఉంది, అలాగే కోమాస్ ఇజ్రాయెల్. అలా ఇంకా ఇచ్చారు అన్నమాట లిస్ట్. యాక్సెస్ దట్ వన్ వెనెవర్ ఇది. సో ఇంకొక విషయం ఏంటంటే, పోనీ మన పోనీ ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంగ్లీష్ నేర్చేసుకున్నాం కదా మనందరం, తప్పే ఉంది ఇంగ్లీష్ లో, ఇంగ్లీష్ అనేది మనకి అందరికి కామన్ లాంగ్వేజ్ కనెక్ట్ అయిపోతుంది కాబట్టి తప్పేం లేదు, ఏమి అసలు అందులో అసలు పర్ఫెక్ట్లీ ఫైన్ అని అంటారు అనమాట. కానీ నేను ఇందాక చెప్పినట్టు మన దేశంలో ఇంగ్లీష్ లిటరసీ ఉన్నది 20%, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడగలిగేది 5%, ఇంగ్లీష్ అమెరికా వాళ్ళ ధీటుగా మాట్లాడగలిగే వాళ్ళు 1% ఉంటారు గట్టిగా, అది కూడా లూటియన్స్ క్లబ్ లో లేకపోతే కొంతమంది ఈ ఐఐటీలు ఐఏఎస్సీల్లో చదువుకుని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అంతా బాగా ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో కానీ మిగతా ఎవరు కూడా ఇంగ్లీష్లో అంత బాగా ఎవరు మాట్లాడరు. మీరు అనవసరంగా మీ గురించి మీరు ఎక్కువ ఊహించుకోండి, యాజ్ అన్ ఇండియన్ మీరు మీ గురించి ఎక్కువ ఊహించుకోవద్దు. సో ఇంకొక విషయం ఏంటంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ర్యాంకింగ్స్ చూస్తే ఇండియా 14th ర్యాంక్ నుంచి 21st ర్యాంక్ పడిపోయింది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో ఇప్పుడు.
ఓకే,
కానీ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడం అన్నమాట. ఈవెన్ వెన్ దేర్ ఈస్ నో ఇంగ్లీష్ స్పోకెన్ హోమ్ ఎన్విరాన్మెంట్ సారీ ఎన్విరాన్మెంట్
ఓకే వాట్ ఎవర్
ద రష్ టు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గ్రోస్ ఇన్ ఇండియా.
Okay.
Rush to English medium producing school graduates who are linguistic cripples. They can express them, they can express themselves either in their, neither in their own language nor with fluency in English. ఇది మన గురించి ఆయన చెప్తుంది. మనం పూర్తిగా మన భాషలోనూ ఏడవలేము, వాళ్ళ భాషలో ఇంగ్లీష్లోనూ ఏడవలేము. అంటే అఫ్ కోర్స్ వీ కెన్ డూ టు సమ్ ఎక్స్టెంట్, కానీ ఒక ఇంగ్లీష్ వాళ్ళలాగా ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ లాగా ఐ థింక్ ఐ కెనాట్ స్పీక్ డెఫినెట్లీ.
ఆ కరెక్ట్. ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు కొన్ని మనం తెలుగులో ఎక్స్ప్రెస్ చేయలేనివన్నీ మనం ఇంగ్లీష్ రీప్లేస్ చేసేస్తున్నాం దానికి. అంటే ఒక్కోసారి అంటే మనకు ఆ ఎమోషన్ ని డైరెక్ట్ గా మనం క్యారీ చేయలేకపోయినా ఆ పదాలని మనం ఇంగ్లీష్ నుండి తీసుకొచ్చుకుని వాడుతుంటాం ఎక్స్ప్రెషన్స్ ని కానీ లేకపోతే.
అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏమైపోయిందంటే మనం తెలుగులో ఉన్న పదాలు మనం మర్చిపోయి మధ్యలో ఇంగ్లీష్ని ఇంగ్లీష్ పదాలు పెట్టేసుకుంటూ మనం మన భాష అంటే నాకు భాష అంటే సెంటిమెంట్ ఏం లేదు. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ నేను మైండ్లో ఏదో ఆలోచిస్తాం మన మాతృభాషను ఆలోచిస్తాం. నాకేమి తెలుగు భాష అంటే స్పెషల్ ప్రేమ కానీ స్పెషల్ వాత్సల్యం కానీ ఉండవు నా ఉద్దేశంలో. అది కూడా అన్ని భాషల్లో అంటే ఇంకో భాష అనుకుంటున్నాం కాసేపు. కానీ నాకు తెలుగు భాషతో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేను తెలుగు భాషలో ఆలోచిస్తా నేను, కాబట్టి నేను తెలుగు భాషను మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. అలాగే నాలాగానే మిగతా 10 కోట్ల మంది అంటే 2 తెలుగు స్టేట్స్లో ఉన్న 10 కోట్ల మంది, టెక్సస్లో ఉన్న 200,000 మంది, ఫ్లోరిడాలో ఉన్న ఇంకొన్ని 100,000 మంది వాళ్ళు తెలుగులోనే ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో ఆలోచించవచ్చు కాక. కానీ అప్పుడేంటి, నా భాషలో నాకు టెక్నాలజీ ఉండాలి, నా భాషలో నా ఎడ్యుకేషన్ ఉండాలి, నా భాషలో నాకు సైన్స్ ఉండాలి, నా భాషలో నాకు సోషల్ సైన్సెస్ హిస్టరీ సివిక్స్ అవన్నీ కూడా ఉండాలి. ఉంటే ఏంటంటే నాకు ఈజీగా అర్థమవుతుంది. న్యూటన్ లాస్ని చిన్నప్పుడు నాకు చెప్పినప్పుడు అంటే మనం చాలా మందికి ఇది రిలేట్ చేసుకుని ఉండొచ్చు, థర్మోడైనమిక్స్ కానీ అలాంటివి చెప్తున్నప్పుడు ముందు మనకు అర్థమయ్యేది కాదు, టీచర్ సరిగ్గా చెప్పబోతే నాకు అర్థం కాదు ఫర్ షూర్.
అవును,
కానీ నువ్వు అదే విషయాన్ని నువ్వు తెలుగులో చెప్తే చాలా బాగా అర్థమవుతుంది.
అవును,
అందుకనే అమీర్పేటలో జావా కోర్సు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్లో చెప్పే ఎఫెక్టివ్ కోర్సు అంత ఎఫెక్టివ్ గా ఉండదు.
సూపర్ పాయింట్, కరెక్ట్.
అమీర్పేటలో 2-3 నెలల్లో నేర్చుకున్న జావా కోర్సు, అమీర్పేటలో 2 నెలల్లో నేర్చుకున్న SAP SAP కోర్సు అవి కూడు పెడుతున్నాయి. కానీ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ ఎందుకు కూడు పెట్టట్లేదు అంటే కారణం అదే. ఎందుకంటే మనకు అది అదేదో ఆ బుక్లో ఏదో ఉంది ఇంగ్లీష్లో, మనకేం అర్థం కాదు, మనం ఏదో ఎగ్జామ్స్ కోసం రాసేస్తాము. లెట్స్ టాక్ ఇన్ రియాలిటీ. మనం నాకు అంటే నాకు డీసెంట్ మార్కులు వచ్చాయి, నేను కావట్లేదు. సో ద పాయింట్ ఏంటంటే ఇవి మనం వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆర్ సెల్ఫ్ ఇన్ ఆర్ ఓన్ లాంగ్వేజ్ నార్ విత్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. అప్పుడేమంటున్నాం, ఇంగ్లీష్ పదాలు మధ్యలో పెట్టేసి వీ ట్రై టు మేక్ ఇట్ ఫ్యాషనబుల్, ట్రై టు సే వీఆర్ మోడర్న్, మనం చాలా గొప్పవాళ్ళంగా, మనం చాలా నవీనమైన ఆలోచనలు గలవాళ్ళుగా మనం మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం బేసిక్గా.
అది ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మనం అట్లీస్ట్ మన ఇండియన్స్ లో, ఇప్పుడు అమెరికాలో అయితే ఒకటే వాళ్ళకు ఉన్నది ఒకటే లాంగ్వేజ్ అనుకోండి, యుఎస్ఏలో. ఇక్కడైతే మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉండడం వల్ల జనరల్ గా మన భాష మీద వేరే వాళ్ళ భాష ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, ఆ పదాలు పడటము లేకపోతే ఏదో ఉంటుంది. మల్టీలింగ్వల్ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనకి 3 లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఉంటాయి. సో అది మనకి ఇన్హరెంట్ గా వస్తుంది. దానిలో ప్రాబ్లం ఏం నాకు కనపడట్లేదు. కానీ నువ్వన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే ఏదైనా అప్లై చేసే పరంగా కానీ మనం మన మన ఓన్ మాతృభాష మనం ఆలోచించిన దాన్ని కన్వర్ట్ చేసుకుని దాన్ని ఒక ఒక ఇంకొక లాంగ్వేజ్ లోకి మనం కన్వర్ట్ చేసుకుని మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. సో సో అక్కడ మేబీ అక్కడ ఏమైనా డిఫరెన్సెస్ ఉండొచ్చు. అదర్వైజ్ ఏంటంటే సో ఇలాంటి, లేకపోతే ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే ఫలానా వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ పద్ధతుల్ని కూడా మనం కాపీ చేసేయాలి. అది ఇంకా ఇంకా దౌర్భాగ్యమైన విషయం. వాళ్ళు 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 తిన్నట్టే మనం తినాలి, వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడాలంటే అంతవరకు పర్వాలేదు, అది ఆ మైండ్ సెట్. కానీ వాళ్ళు ఉన్నట్టే ఉండాలి, వాళ్ళు వేసుకున్న బట్టలు లాంటివే మనం వేసుకోవాలి, వాళ్ళు నడిచినట్టే మనం నడవాలి. ఇవి ఈ భాషని మనం అనుకరించే విధానంతో పాటుగా వెస్టర్నైజ్డ్ ఇదని ఈ ప్యాకేజ్ మొత్తాన్ని ఒకేసారి మనకి సెల్ చేస్తున్నారు నాకు అనిపిస్తున్న.
అంతే,
ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట. అంటే ఇంగ్లీష్ తో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే నీకు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడితే కాదు, నీ హావభావాలు అలా ఉండాలి, లేకపోతే నీ ఆంగికం అలా ఉండాలి, నీ వేషభాష వేషధారణ మారిపోవాలి. అంత ముందు ఒక ఒక టైంలో అందరూ మనం పాత సినిమాల్లో చూసినా గానీ చక్కగా కోటు టై అన్ని పెట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నా అమ్మా అని చెప్పి వెళ్తుంటారు. ఓకే, అవి ఎందుకున్నాయి అప్పట్లో అంటే అనుకరించాం మనం, కంప్లీట్ గా వాటిని అనుకరించేసాం మనం.
అవును అవును అవును, సినిమా వాళ్ళు ఇవన్నీ చూపెడుతూ ఉంటారు. నిజానికి సినిమా వాళ్ళకి అంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఏమి ఉండదు. టాప్ హీరోస్ అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరినీ తీసుకుంటే కొంత అమెరికన్ ఎడ్యుకేషన్ ఉన్న హీరోలు తప్పించి మిగతా వాళ్ళందరూ మనలా అంత బాగా ఎక్స్ప్రెస్ చేయలేరు ఇంగ్లీష్లో, అంత ఫ్లూయెంట్ ఏం కాదు
జనరేషన్.
ఓల్డ్ జనరేషన్లో నేను చెప్తుంది, ఈ కొత్త జనరేషన్ కొత్త జనరేషన్ మోస్ట్లీ వాళ్ళందరూ చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో, కాబట్టి ఆటోమేటిక్గా దే ఆర్ మోర్ వెస్టర్నైజ్డ్ దాన్ దే ఆర్ ఇండియన్స్.
ఈ పాయింట్ కూడా యా యు ఆర్ డ్రైవ్, నువ్వు ఆ పాయింట్ కి డ్రైవ్ చేస్తున్నావు, కరెక్ట్. నాకు అర్థమైంది, నేను చెప్పిన పాయింట్ కి ఎగ్జాంపుల్ యా అవును కరెక్టే. వాళ్ళనే కాదు అంటే వాళ్ళు మనకి సమాజంలో కనిపిస్తున్నారు కాబట్టి, బట్ చాలా మంది సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా చాలా ఉన్నాయి కదా. అలా అనుకరించేటప్పుడు మరి ఇప్పుడు అంటే కొన్ని స్కూల్స్ లో ఏంటి ఇవన్నీ ప్యాక్స్ డ్రగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి ఐడియాలన్నీ, లైక్.
అవునవును, ఇప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్ కి వచ్చావు. ఇప్పుడు ఆ డ్రగ్స్ ఇవన్నీ కూడా వచ్చింది అలాంటి స్కూల్స్ లోనే.
మేము బ్లేమ్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం అండి. యా కరెక్ట్, అవి ఎందుకు అవి చేయాల్సి వచ్చింది అంటే ఆ పర్టికులర్ దీనికి వెళ్ళంగానే అది ఏమైనా రూలా లేదు, ఏదో ఉంది దానికి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిన విధానం ఒక ప్యాటర్న్ లో జరుగుతుంది. ఇది డ్రగ్స్ అయినా కావచ్చు, లేకపోతే రేసింగ్ ఉంటుంది, లేకపోతే ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి అది అనుకరించడమే, అనుకరించడంలో ఎక్స్టెన్షనే అనిపిస్తుంది నాకు. సో మనం జస్ట్ భాషనే కాకుండా ఆ కల్చర్ని, అది ఒక ఒక మీనింగ్లెస్ కల్చర్ని ఇంగ్లీష్. కొంతమంది ఇంగ్లీష్ దీనిలో కూడా ట్రెడిషనల్ గా అదర్వైజ్ ఏమంటారు వాళ్ళని, చాలా చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు కానీ అవే ఉండవు. మనకి బ్రాండ్ చేసిన విధానం ఏంటంటే ఒక ఒక ఫ్లాంబోయెంట్ గా, లేకపోతే ఒక యూనో ఓపెన్ మైండెడ్నెస్, ఇవన్నీ కూడా ఈ భాషతో లింక్ అయినవే ఉన్నాయి నాకు తెలిసి.
మనం
మేబీ నేను డైవర్జ్
అవుతున్నా బిగ్ మళ్ళీ అది వేరే డైవర్జ్ అవుతున్నాము, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్, బట్ ఇంకా దానికి లార్జర్ కాంటెక్స్ట్ లో మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట అప్పుడు మనం. సో ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం చూడు ఒకసారి. దీన్ని మేము రెండు భాగాలుగా చెప్తామండి. ఒకటి అంటే ఇది కూడా మొత్తం సంక్రాంత్ గారు ఇచ్చిన మెటీరియల్, నేను ఆ బుక్ చదువుతున్నాను, ఆ బుక్ బేస్డ్ గా మాట్లాడుతున్నాను అనమాట నేను. కాబట్టి ఇందులో రెండు పార్ట్స్ గా చెప్తాను అనమాట ఈ భాగంలో. అంటే ఇవాళ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకునే భాగం ఏంటంటే అసలు నిజంగా ఈ ఇండియాలో ఇంగ్లీష్ అనేది అంత నిజమైన మేజర్ పాత్ర పోషించిందా, లేక అసలు వీళ్ళు అనుకుంటున్న ఈ మిత్స్ అన్ని నిజమేనా అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాము. రేపు పాలసీ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్ సెకండ్ రెండో భాగంలో.
రైట్, నేను అది దానికి ఇంకా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి, ఎందుకంటే మనకి ఇందాక నువ్వు చెప్పిన కంట్రీస్ అన్ని సౌత్ కొరియా కానీ లేకపోతే జపాన్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ సింగిల్ లాంగ్వేజ్ ఉన్న కంట్రీస్ అవునా? సో యా నేను దాని మీద ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను దాని గురించి కూడా. సార్ నెక్స్ట్ వారం మనం డిస్కస్ చేద్దామండి వాటి గురించి
దాని మీద డెఫినెట్గా. సో ఈ వారం ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంగ్లీష్ మీడియం ప్రివిలేజ్ భారతదేశంలో ఏంటంటే అది ఒక ఇంజనీర్డ్ అనమాట. ఇంజనీర్డ్ అంటే స్టేట్ పాలసీ ప్రకారం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తాయి. ఇంగ్లీష్ మీడియం ప్రివిలేజ్ స్టేట్ పాలసీ క్రియేట్ చేస్తుంది. అంటే రాష్ట్రం అంటే స్టేట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రెండు గవర్నమెంట్స్, ఎందుకంటే ఎడ్యుకేషన్ వాళ్ళ లిస్ట్ రెండింటి లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ కాంక్రెంట్ లిస్ట్లో ఉంటుంది. సో రెండిట్లోనూ కూడా ఒక నకిలీ ఇంగ్లీష్ మీడియం ప్రివిలేజ్ని క్రియేట్ చేశారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫ్రమ్ లాస్ట్ 50-60 ఇయర్స్. అంత క్రియేట్ చేసినా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం లిటరసీ, ఇంగ్లీష్ లిటరసీ 20% ఇండియాలో ఇప్పటికీ. 80% ఆఫ్ ద ఇండియన్ పీపుల్, ఇండియన్ మాసెస్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ ఇంగ్లీష్లో ఏం చేయరు. మేబీ కొన్ని పదాలు వాడచ్చు, రోడ్డు అవి వాడచ్చు, బికాస్ మనం మీరు అంత పుష్ చేశారు కాబట్టి వాళ్ళ జీవితాల్లోకి.
పాటల్లో కూడా పెట్టాం
కాబట్టి కరెక్ట్.
బయటకు
ఏంటంటే
3 o'clock అవుతుంది, 3 గంటలు.
సో ఇప్పుడు మన జ్యుడిషియరీ ఉంటుంది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ పీస్ చూసాను. ఒక జిల్లా మెజిస్ట్రేట్ ఆయనకు ప్రమోషన్ వచ్చి సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడికి వెళ్ళట, స్టేట్ అంటే స్టేట్ హైకోర్టులో ఉన్న మెజిస్ట్రేట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. అక్కడ ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఈ స్టేట్ హైకోర్టులో పనిచేసే జడ్జి గారికి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే అక్కడ అంటే ఓకే, కానీ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ అదే ఈ సుప్రీంకోర్టుకు వచ్చేసిన తర్వాత నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే అని హుకుం జారీ చేశారంట వీళ్ళందరూ, మిగతా జడ్జిలు. ఎందుకు మిగతా జడ్జిలు కలిసి ఎన్నుకుంటారు ఈ జడ్జిని? సో అసలు జడ్జి నేను కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక చిన్న ఇంటర్వ్యూలోనే ఎక్కడో కూడా అన్నాడు ఈ మాట. అసలు మనం జ్యుడిషియరీ దగ్గరికి అప్రోచ్ అయితే ఒక కామన్ మ్యాన్ కి జ్యుడిషియరీ ఏం మాట్లాడుతుంది, ఆ జ్యుడిషియల్ క్లాసెస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియవు.
అవును,
వాళ్ళకి ఏవేవో పేర్లు చెప్తుంటారు, హెబియస్ కార్పస్ అంటారు. అది సామాన్యమైన మనిషికి ఏం అర్థం అవుతుంది హెబియస్ కార్పస్, ఆ పేరు వినడానికే చిరాగ్గా ఉంది. దానికి తెలుగులో పెట్టచ్చు పేరు, అంటే అసలు మొత్తం కన్వర్ట్ చేసుకోవచ్చు మన భాషలో. ఇవన్నీ గత 70 సంవత్సరాలుగా చేయాల్సింది, అవేం చేయలే. ఓకే, సో ఈ జ్యుడిషియరీ అగైన్ ఎక్స్ట్రా ఎనదర్ వరల్డ్ అన్నట్టు ఉంటుంది మన దేశంలో. సామాన్యుడికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం. మన మన మనకు మన దేశంలో మన ఎమ్మెల్యేతోనైనా అదే మన రీజియన్లో మన కాన్స్టిట్యుయెన్సీలో మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేతోనైనా హాయిగా మాట్లాడచ్చు, కానీ వాడు ఎంత రౌడీ అయినా ఆ జడ్జితో మనం మాట్లాడలేం. వాడేదో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు, మనకు అర్థం కాదు అది. సో ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చేసిన విభాగం, దాన్ని ఎవరు టచ్ కూడా చేయడంలా, టచ్ చేస్తే తప్పు అంటున్నారు. ఓకే,
ఇది వన్ ఆఫ్ ది, ఎందుకంటే ఏవి లేకపోయినా జ్యుడిషియరీ ఇది కానీ లేకపోతే లింఫోసర్కోమా ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కానీ అంటే డాక్టర్ మెడికల్ ఫీల్డ్ లో కానీ అవును ఇంతవరకు అది అప్లికబుల్ అనేది కరెక్ట్ ఆలోచించాల్సి. కరెక్ట్, ఎస్.
సో ఇప్పుడు ఏంటి, చైనాలో ఈయన భలే ఒక స్ట్రేంజ్ పాయింట్ తీసుకున్నాడు, చైనాకి ఇండియాకి సామ్యం చెప్తూ. మీరు లిటరసీ, చైనాలో లిటరసీ 95%, ఇండియాలో ఇప్పుడు 74%, మనందరికి తెలిసిందే. కానీ చైనాలో కంప్యూటర్ లిటరసీ రావాలంటే ఇంగ్లీష్ లిటరసీ ఉండక్కర్లా. ఓకే, సో అందుకని ఏంటంటే చైనాలో ఇంటర్నెట్ యూజర్స్ 40% ఉంటారు, ఇంగ్లీష్ లిటరసీ వచ్చి 0.73% అంతే చైనాలో. ఇండియాలో ఏంటి, 74% పాపులేషన్ లిటరసీ ఉంది కానీ ఇంగ్లీష్ లిటరసీ వచ్చి 20%, ఇంటర్నెట్ యూజర్స్ వచ్చి 11%. ఎందుకు ఈ 11% ఉంది, 40% ఎందుకు లేదు? ఎందుకు అంటే వాళ్ళ మాతృభాషలో వాళ్ళకి నువ్వు లిటరసీ ఇవ్వట్లేదు, అదే కంప్యూటర్ లాంగ్వేజ్ ఇంటర్నెట్ యూజింగ్ లేదు కాబట్టి సరిగా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. చైనాలో గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే చైనాలో ఉంటుంది, చైనీస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. నేను ఇక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాను, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మా యూనివర్సిటీలో, వాళ్ళు వాళ్ళు చైనా భాష అంటే చైనా భాషే ఉంటుంది, వాడు గూగుల్ అంతా చైనాలో చేస్తూ ఉంటాడు చైనీస్ భాష.
అయితే 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 అనంత్ ఒక చిన్న ఒక చిన్న సందేహం నాకు. ఇప్పుడు మరి ఒక ఒక టైంలో ఒక ఫేజ్ ఆఫ్ దీనిలో అంటే మనకంటే కొంచెం ముందు ఈ భూమ్ సాఫ్ట్వేర్ భూమ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇండియానే అందిపుచ్చుకుంది అవకాశాలు మాక్సిమం సర్వీస్ ఇండస్ట్రీ పరంగా కానీ ఏదైనా కానీ, అంటే బీపీఓస్ అయినా కానీ తర్వాత సర్వీస్ ఇండస్ట్రీలో కానీ అంటే మనం కన్సల్టెన్సీ ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ అందిపుచ్చుకోగలిగే సామర్థ్యం ఇండియా ఇండియానే అది అందిపుచ్చుకుంది చైనా కన్నా. ఐటీ ప్రొఫెషనల్స్ కానీ దానిలో మన మన దానిలోనే ఎక్కువ. సో అది అదొక సాఫ్ట్ పవర్ కింద మనకు ఉంది. సో ఇది సాధ్యమైన దానిలో ఇంగ్లీష్ పాత్ర ఎంతవరకు ఉంది, ఎందుకంటే మనం బీపీఓలు ఇవన్నీ మనకు అవుట్సోర్స్ చేశారు, అప్పటి నుండి అవుట్సోర్సింగ్ అంతా స్టార్ట్ అయింది. సో సో అది అది కొంతవరకు నిజం, అది ఒప్పుకోవాల్సిన విషయమే, ఎందుకంటే అది మనకి అడ్వాంటేజ్ అయింది ఆ టైంలో. బట్ అది ఇప్పటికి కూడా అప్లికబులా, ఇప్పటి నుండి అది నెక్స్ట్ 50 ఇయర్స్ లో మనం నెక్స్ట్ 50 ఇయర్స్ కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనం సర్వే అవ్వగలుగుతామా అనేది నా క్వశ్చన్.
యాక్చువల్గా కొంత పాయింట్ కరెక్టే, ఎకానమీ వరకు 90s కంప్యూటర్ రెవల్యూషను గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంగ్లీషు మనకి కొంత వచ్చి ఉండడం వలన మనం సర్వీసెస్కు ఉపయోగపడ్డాం కరెక్టే. కానీ ఐటీ పార్టీ ఈజ్ గోయింగ్ టు, అంటే అమెరికాలో ఉండే ఇండియన్స్ వీసాల మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకేం ఇష్యూ ఉండదు, కానీ ఐటీ పార్టీ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఎందుకంటే నీకంటే తక్కువ డబ్బులకి వేరే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుని చేసేస్తున్నారు, మెక్సికన్స్ చేస్తున్నారు, ఫిలిపినోస్, ఇప్పుడు ఫిలిపైన్స్లో ఉన్న కాల్ సెంటర్స్ అన్ని ఫిలిపైన్స్కి వెళ్ళిపోయినాయి ఇండియా నుంచి. చాలా తక్కువ కాల్ సెంటర్స్ ఉంటాయి ఇండియాలో, ఓకే, ఎందుకంటే దే ఆర్ బిల్లింగ్ వెరీ లెస్ రేట్, మీకంటే తక్కువ రేట్లో వాడు చేస్తున్నాడు. సో కరెక్టే. కానీ ఇంకొక విషయం, అసలు ఇండియాకి మేజర్ ఇండస్ట్రియల్ సెక్టర్ మేజర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఐటీ కాదు. ఎంతమంది సాఫ్ట్వేర్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది ఇండియాలో, అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది మీ మీ దేశంలో? రైతుకి తన భాషలో తనకు అర్థమయ్యేటట్టు తన లాంగ్వేజ్లో తనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేది ముఖ్యమా, లేకపోతే నువ్వు కొత్తగా ఒక అతన్ని జీరో నుంచి స్టార్ట్ చేసి వాడికి ఇంగ్లీష్ నేర్పి, వాడిని జావా నేర్పి, వాడికి .NET నేర్పి, వాడిని క్రియేట్ చేయడం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఆల్రెడీ భాష వచ్చింది రైతుకి, వాడి భాషలోనే వాడికి టెక్నాలజీ అందించగలిగితే వాడి అంతకంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలడు.
ఎగ్జాక్ట్లీ పాయింట్. అవును,
జీరో నుంచి ఒక మనిషిని స్కూల్ నుంచి స్టార్ట్ చేసి వాడికి ఐఐటి, ఎంసెట్, ఇంజనీరింగ్ అంతే కదా, ఇంజనీరింగ్ సబ్సిడైజ్డ్ ఇంజనీరింగ్, ఆ తర్వాత మళ్ళీ ఎంబీఏ, ఆ తర్వాత జావా, ఆ తర్వాత అమీర్పేట్ .NET, ఈ అన్ఎండింగ్ ప్రాసెస్ ఉంది కదా. ఈ అన్ఎండింగ్ ప్రాసెస్ లో వాడిని నువ్వు ఒక ఒక ఫారిన్ దేశంలో ఉన్న ఒక కంపెనీ వాడికి నువ్వు సప్లయర్ గా చేస్తున్నావు, యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ హిమ్, వాడిని నువ్వు ఎంప్లాయ్గా చేస్తున్నావు. కానీ యా, సో నా పాయింట్ ఏంటంటే దట్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్, ఏది ఇది షార్ట్ టర్మ్ గా ఉపయోగపడింది. ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం దీంతో గడిపాము. ఐటీ పార్టీ స్టార్ట్ అయ్యింది 1995లో, కాల్ సెంటర్స్ వచ్చాయి, అందరూ చదువులు మానేసి కాల్ సెంటర్లో రాత్రులు ఉద్యోగం చేసేవాళ్ళు, సూపర్. అసలు ఒకేసారి ఎకానమీ పెరిగిపోయింది, నా అంతటి నేను బతుకుతున్నాననే ఒక స్వయం, నా మనీ నేను సంపాదించుకుంటున్నాను 22 కల్లా అనే ఫీలింగ్ వచ్చింది, సూపర్. తర్వాత H1B వచ్చాయి, ఇండియా నుంచి అమెరికా వచ్చారు, అంతా సూపర్. ఇండియాలో చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది, సూపర్. కానీ అదంతా ఇండియాకి వర్కౌట్ అయ్యేది కాదు, అంటే కేవలం చాలా తక్కువ మంది చెన్నైలో, హైదరాబాద్లో, పూణేలో, బెంగళూరులో ఉన్న కొన్ని 100,000 ఎంప్లాయీస్కి మాత్రమే అది, మిగతా అంతా
కరెక్ట్.
వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, అదొక మినిమం.
వాళ్ళు ఒక్కళ్ళే కాదు,
వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, మిగతా 90% ఆఫ్ పాపులేషన్ లివ్స్ ఇన్ అర్బన్ రూరల్ ఏరియాస్.
కరెక్ట్ కరెక్ట్.
సో మిగతా అసలు ఎంతో మంది బీటెక్ చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా భరించలేక ఏం చేయలేక మళ్ళీ వాళ్ళు పొలాలో వాళ్ళ నాన్నగారి వృత్తో ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు మన ఊళ్ళో చాలా మంది కనబడతారు మనకి. వాళ్ళందరికీ వాళ్ళందరూ నిజానికి ఈ బన్ ఇదంతా లేకపోయింది ఉంటే, ఇంజనీరింగ్ హడావిడి లేకపోయింటే, ఈ దే వుడ్ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ దేర్ ప్రొఫెషన్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్. అది మనం ఆలోచించవలసింది అన్నమాట.
కరెక్ట్ కరెక్ట్ అనంత్, అది నేను 100% అగ్రీ చేస్తాను. అంటే తాత్కాలికంగా మనకు ఉపయోగపడింది అది, టైడ్ రైజ్ అవుతున్నప్పుడు మనం దాని మీద ఆల్రెడీ మన సేఫ్ జోన్ లో ఉన్నాం కాబట్టి మనం పాస్ అయిపోయాం. కానీ మనం ఆలోచించే ఈ 10% నువ్వు అన్న ఇంగ్లీష్ నేర్చుకున్న 10% కి అది బెనిఫిట్ అయింది, మిగతా 90% జనాలకి అది బెనిఫిట్ అవ్వాలంటే మనకి ఏదైతే సాంకేతికత ఉందో లేకపోతే విజ్ఞానం ఉందో ఇవన్నీ వాళ్ళకి తెలిసిన భాషలో నేర్పడం అనేది చాలా ముఖ్యమైనది. చిన్న ఉదాహరణ ఇస్తాను, ఎందుకంటే మనం బ్యాంకులోకి వెళ్ళినప్పుడు బ్యాంకులో మనం రాసే ఇవన్నీ ఫార్ములు అన్ని కూడా ఇంగ్లీషు తెలుగులో లేకపోతే భాషలో కూడా ఉంటాయి, హిందీలో లోకల్ లాంగ్వేజ్ లో కూడా ఉంటాయి. అయినా కానీ రాయడం చేత అయిన వాళ్ళు కూడా మనకి ఎక్కడ ఏం రాయాలనేది వాళ్ళకి అర్థం కాదు. గమనించావా, అది ఫారం ఫిల్ చేయాలన్నా కానీ వాళ్ళకి చదువు, వాళ్ళకి రాయడం వచ్చు, అయినా కానీ వాళ్ళు మిగతా వాళ్ళ సహాయం అర్థిస్తుంటారు. చాలా మంది పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు బాగా మంచి సంపాదన పరులు ఇవన్నీ, వాళ్ళ లాంటి వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇలాంటి అవగాహన అంతా, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోనే ఇలాంటి అవగాహన అన్ని వచ్చింటే, ఎందుకంటే బ్యాంక్ ఫారం ఫిల్ చేయడం ఇవన్నీ లీవ్ లెటర్ రాయడమే నేర్పిస్తారు మనకి చిన్నప్పుడు, అవునా? లెటర్లు రాయడం, లెటర్ రైటింగ్ అవన్నీ ఇంగ్లీష్ లో, తెలుగులో కూడా ఉంటాయి కానీ మేజారిటీ ఆఫ్ ది కేసెస్ లో ఇంగ్లీష్ లోనే ఉంటాయి. టౌన్స్ గురించి మాట్లాడట్ల, మనం ఏంటి ఓన్లీ 2 languages ఉన్న దీనిలో మాట్లాడదాం. సో ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే మనకి ఈ అప్లికేషన్ అయ్యే నాలెడ్జ్ అంతా కూడా మనకి వేరే భాషలో ఉండి, ఇంగ్లీష్ లో ఉండి, దానిలో స్టార్టింగ్ నుండి మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఎప్పటికవుతుంది? అదే ఆ ఫార్మ్ ఫిల్ చేయడమే ఆయనకే కనుక ఉండేటట్టు అయితే, అదే నేను జస్ట్ బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పా, లేదు లోన్ తీసుకోవాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది? దానిలో అంత ఆయనకి ఎంత అవగాహన ఉంటుంది? సో ఇది బ్యాంకింగ్ సెక్టర్ గురించి నేను చెప్తున్నా, ఇది ఇవి వేరే వాటికి కూడా అప్లై అవుతాయి కదా. సో ఆయన స్వతంత్రంగా ఒక స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకుంటే ఆయన ఎంత కష్టపడాలి? కరెక్ట్. సో నువ్వు చెప్పిన, సో మనం మన భాషలోనే మనకి చేసేటట్టయితే, ఇవంతా అవైలబిలిటీ ఉండేటట్టయితే అప్పుడు ఆయనకి ఎంత ఈజీ అవుతుంది? అప్పుడు ఆయన బిజినెస్ పెట్టి ఎంతమందిని ఆయన కింద పెట్టి పనిచేయించగలుగుతారు? సో అవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. కరెక్ట్ గా చెప్పావని నేను కంప్లీట్ గా అగ్రీ చేస్తున్నాను. మనకున్న 10% తోనే మనం బెనిఫిట్, నిరుద్యోగం అనే స్థితి లేకుండా మనం బయట పడగలిగాం. కానీ మన దేశం వరకు ఉపయోగపడింది ఏం కాదు, మోస్ట్లీ ఉన్న 2-3 కంపెనీలు తప్పితే మన దేశానికి ఉపయోగపడింది ఏం కాదు. 2-3 కంపెనీలు ఉన్నా కానీ ఏంటంటే మనం వేరే అంటే ప్రపంచం మొత్తానికి మనం సర్వీసెస్ అందిస్తున్నాం, కానీ ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉన్న ఇండియన్స్ కానీ వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ పెరగాలని అంటే దానికి కూడా మన మాతృభాషలో ఇంగ్లీష్ అనేది పక్కన పెట్టండి, అది ఏదో లాంగ్వేజ్, ఇంగ్లీష్ కాకపోతే స్పానిష్ ఫర్ టైమ్ బీయింగ్, మన ఇప్పుడు ఇంగ్లీషే మనకి వెళ్తుంది కాబట్టి దాని గురించి అంటున్నాం. కానీ మన భాషలోనే మనం నేర్చుకునేటట్టయితే ఇంకా ఎంత క్వాలిటీ, అవే కదా నువ్వు సామ్యత చూపించడానికి చైనాలో కానీ లేకపోతే జపాన్ లో కానీ లేకపోతే కొరియాలో కానీ, వాళ్ళలో మామూలుగా మోతుబరి రైతు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. అంటే మనకి అలాంటి అవకాశం చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకి టెక్నాలజీలో లేకపోతే వాటిలో వాళ్ళ భాషల్లో ఉండటం వల్ల, వాట్సాప్లో గ్రూపులు ఫామ్ చేసి వాళ్ళ ఇది చేసుకోవడం వల్ల మనం అడాప్ట్ అవుతున్నాం. కానీ దీనికి చేయూతను ఇవ్వాలంటే పాలసీ, అది పాలసీ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అన్నావు కదా. సో ఇది నా అబ్జర్వేషన్ దీని మీద అనంత. సో
మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాము. నెక్స్ట్ భాగంలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే, కంచైలయ్య గారు దీని మీద తన వ్యూ ఒకటి ఉంది, అది కూడా మనం దీంతో క్లబ్ చేసి నెక్స్ట్ భాగంలో మనం మాట్లాడదాం దాని మీద. కంచైలయ్య గారు ఇంగ్లీష్ మీద అంటే తన ఎస్సీ ఎస్టీ సోదరులకి ఇంగ్లీష్ అనేదే శరణ్యం అనే ఒక ఒక భావజాలంలో ఉంటారు కంచైలయ్య గారు. ఆయన దాన్ని కూడా మనం మాట్లాడుతూ నెక్స్ట్ భాగంలో మనం ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్దాం ఈ టాపిక్ని. సో మన నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం.
అలాగే
నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే సో దీపావళి ఆఫ్టర్ మ్యాత్ మనం, సో నోనో టిప్పు జయంతి గురించి మాట్లాడుకుందాం. ఆనంద్ నువ్వు నీ వైపు నుంచి చెప్పు.
టిప్పు సుల్తాన్ జయంతి ఇది ఐ థింక్ 2014లోనే అప్పటి నుండినే స్టార్ట్ అయింది కదా. అంతకుముందు జయంతి అంటే గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ అఫీషియల్ గా డిక్లేర్ చేసింది సిద్ధరామయ్య గవర్నమెంట్ లో ఉన్నప్పుడే జరిగింది. కాంగ్రెస్ సిద్ధరామయ్య గవర్నమెంట్ ఇప్పుడే జరిగింది. అంటే అఫీషియల్ గా మనకు అన్నమాచార్యుల అది కూడా టీటీడీనే చేస్తుంది అనుకుంటా. మనకు అఫీషియల్ గా ఉన్న ఇలాంటి
అఫీషియల్ గా ఏం లేవు
ఓకే సరే ఇది పక్కన పెట్టేస్తే. సో అఫీషియల్ గా ఏమైనా ఇప్పుడు గాంధీ జయంతి అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఏమైనా ఫంక్షన్స్ అరేంజ్ చేయడం కానీ అలాంటివి ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ సపోజ్ ఏంటి హెచ్ఆర్డి మినిస్ట్రీ నుండి అక్కడ నుండి సర్క్యులర్ వస్తుంది ఈ మీ స్కూల్స్ లో ఇలా చేయాలని.
హలో హలో ఐ థింక్ ఆనంద్ది లైన్ కట్ అయినట్టుందండి. సో యా తను చెప్పబోయేది ఏంటంటే టిప్పు సుల్తాన్ జయంతి అనేది స్టార్ట్ చేశారు కాంగ్రెస్ జేడిఎస్ గవర్నమెంట్స్ స్టార్ట్ చేశాయి. నా ఒపీనియన్ ఏంటంటే వీళ్ళకి ఐ డోంట్ థింక్ కర్ణాటక వాళ్ళకి హిస్టరీ తెలుసో లేదో నాకు తెలీదు. కర్ణాటక రాజ్యం ఏదో అంటూ ఏదైనా ఉంది అని అంటే గనక అది హొయసాలులు అలాగే రాయల డైనాస్టీ అంటే విజయనగర సామ్రాజ్యం వాళ్ళ అవే కన్నడ రాజ్యాలు అని చెప్పచ్చు. కన్నడ రాజ్య కస్తూరియా ఏదో అంటారు దాన్ని. సో నిజానికి మీరు హిస్టరీ చదివితే హొయసాలేశ్వర టెంపుల్స్ అలాగే విజయనగర ఎంపైర్ కట్టించిన టెంపుల్స్ లేకపోతే విజయనగర ఎంపైర్ చేసిన డెవలప్మెంట్, విజయనగర ఎంపైర్ ఒక టైంలో అసలు నిజానికి ముగల్స్ కంటే విజయనగర ఎంపైర్ స్పాన్ ఎక్కువ హిస్టరీలో వాళ్ళ లాంగ్ స్పాన్ వాళ్ళది. వాళ్ళు ఆల్మోస్ట్ 1300s-1200s స్టార్ట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 17th century దాకా వాళ్ళ ఇది సాగింది. సో జరిపితే శ్రీకృష్ణదాయ దేవరాయలు జరపాల నిజానికి. అసలు టిప్పు సుల్తాన్ని యులజైజ్ చేయడం, టిప్పు సుల్తాన్కి జయంతి జరపడం అనేది ఐ థింక్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్ నా ఉద్దేశం. యా సో యా మన టాపిక్ లోకి వెళ్దాము. తను చెప్పబోతున్నాడు ఇంకా.
పవర్ కట్ వల్ల బట్ ఎనీవేస్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ నువ్వు చెప్తున్నావు కదా లైక్ కృష్ణదేవరాయలు అదే కర్ణాటకలో ఉన్న కృష్ణదేవరాయల గురించి జరగచ్చు కానీ 2014 నుండి ఇలాంటి ఇది వచ్చింది. ప్రజాధనం యూజ్ చేస్తున్నారని ప్రజలు కూడా అపోజ్ చేసిన సందర్భాలు అప్పటి నుండి మనకి ఏదైనా న్యూసే కదా సో అది కూడా వస్తుంది. సో అప్పటి నుండే నిజాలు అనేవి కూడా బయటపడడం స్టార్ట్ అయ్యాయి. టిప్పు సుల్తాన్ని మనం ఎందుకు కంప్లీట్ గా మనం టిప్పు సుల్తాన్ ఆయన ముస్లిం ఇన్వేడర్ కాబట్టి ముస్లిం రూలర్ కాబట్టి మనం జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ మనం ఆయన అపోజ్ చేస్తున్నామా లేకపోతే దాని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అది కాకుండా ముఖ్యంగా వీళ్ళు ఎలాగ ప్రొజెక్ట్ చేశారంటే ఈయన ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ టిప్పు సుల్తాన్ అనే ఇది కూడా ఉంది అవునా? అది కూడా టిప్పు జయంతి సెలబ్రేషన్స్ లో దీన్ని కూడా చొప్పించారు. మన హిస్టారీ
ఇది కామెడీ అది.
సో మన హిస్టారియన్స్ చెప్తే మనం నమ్మేయాలన్నమాట. ఎవరు అందులోనూ కర్ణాటకలో గొప్ప గొప్ప వాళ్ళు అయిన గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా టిప్పు జయంతి సపోర్ట్ చేసేవాళ్ళే అన్నమాట.
నువ్వు గొప్ప అనేది విమర్శనాత్మకంగా అన్నావా నిజంగా పొగిడావా?
అంటే ఓకే అంటే టాలెంట్ వైజ్ గా ప్రకాష్ రాజు గొప్ప నటుడే అంటాం కదా, మహానటుడు కాకపోయినా గొప్ప నటుడు. అలాగా ఈయన కూడా కల్చరల్లీ ఒక ఒక ఎఫర్ట్ అనేది పెట్టారు. అది సో ఆ రకంగా గొప్ప, ఇంక వేరే రకంగా ఏం కాదు, పేరు గొప్ప అంతే.
పేరు గొప్ప, ఎగ్జాక్ట్లీ, అంతవరకే
అంతవరకే. కాబట్టి సో అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే ఇది ప్యాటర్న్ చేశారు. ఈ పర్టికులర్ టిప్పు జయంతి, ఆయన మహానుభావుడు, మహానుభావుడు ఇవన్నీ జనరల్ గా ఇంటలెక్చువల్స్ లో ఉండే రుగ్మత
అదే కదా.
సో అలాంటి ఇంటలెక్చువల్స్ గా అనుకునే భైరప్ప గారు టిప్పు జయంతి గురించి ఆయనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చింది అలాంటి వ్యతిరేకత, ఈ రెండు రెండు భిన్నంగా మాట్లాడే ఇది ఎందుకు వచ్చింది? టిప్పు సుల్తాన్ గురించి ఆల్రెడీ మనం మండ్యం అయ్యంగార్స్ విషయంలో మనం చెప్పుకున్నాం. దీపావళి ముందర వాళ్ళని 800 మందిని ఒక ఇద్దరు మూలాన 800 మందిని ఆ పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ఆయన అంతమొందించాడంటే ఆయన ఆయన మైండ్ సెట్ ఏంటో తెలిసిపోతుంది అక్కడే. ఇంకా ఏమున్నాయి, ఇప్పుడు ఇప్పుడు మడకేరిలో గొడవలు జరుగుతాయి ప్రతిసారి, వాళ్ళు కొడవ వాళ్ళు వచ్చి
కమ్యూనిటీ
జరుగుతున్నాయి. యా వాళ్ళే మెయిన్ గా అపోజ్ చేస్తున్నారు కదా అనంత, లైక్
అంతే వాళ్ళే వాళ్ళ కమ్యూనిటీకి. టిప్పు సుల్తాన్ చేసినది నాకు తెలిసి హిట్లర్ జ్యూస్ చేసిన దాంతో సమానంగా చెప్పచ్చు. మేబీ జ్యూస్ ఎక్కువ మంది అయ్యి ఉండొచ్చు, హిట్లర్ నాజీ సైన్యం ఇదంతా మనకి వరల్డ్ హిస్టరీ ద్వారా తెలవచ్చు. కానీ కొడగు కొడవ కమ్యూనిటీకి చేసింది అసలు చాలా దారుణం అన్నమాట. ఆల్మోస్ట్ 70,000 మంది కొడవాసు కన్వర్ట్ అయ్యారంట ఆ టైంలో, ఇతని ఇతని బాధలు భరించలేక. ఆల్మోస్ట్ 300 అవును బలవంతంగా, చాలా మంది బలవంతపు ఇవేమి ఉండవు కన్వర్షన్స్ అది ఇది అని చెప్తున్నారు. మీరు హిస్టరీ చదువుకోండి నాయన్లారా, చాలా చోట్ల బలవంతపు కన్వర్షన్సే జరిగాయి ఉంటాయి, మీకు తెలీదు. కేవలం మీరు హిస్టరీ చెరిపేసుకున్నంత మాత్రాన హిస్టరీ హిస్టరీ కాకుండా పోదు ఫస్ట్. అలాగే గోవన్ క్రిస్టియన్స్ మెసాకర్ అది మనం వేరే సపరేట్ గా డిస్కస్ చేసుకోవాలి. సో 70,000 మంది కొడవాళ్ళు కన్వర్ట్ అయిపోయారు ఆ టైంలో, ఏది ఈ బాధ భరించలేక. నిజానికి హైదర్ అలీ టైం నుంచే ఈ గొడవలు, కొడవాని ఆక్యుపై చేసుకోవడానికి. నీ దగ్గర హిస్టరీ ఉందా, నువ్వు చెప్తావా? నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తా.
లేదు లేదు, నేను నాకు తెలిసిన కొడవ దీని గురించి తెలిసినది వేరే ఉంది, దానికి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్, సైడ్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ ప్రొసీడ్.
ఓకే, సో ఏంటంటే హైదర్ అలీ టైం నుంచే స్టార్ట్ అయింది కొడవాళ్ళ మీద తన రాజ్యాకాంక్ష తీర్చుకోవడం కోసం. హైదర్ అలీ చాలా సార్లు అటాక్స్ చేశారు. వాళ్ళు అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 40 టైమ్స్ అటాక్ చేశారు, కానీ వాళ్ళు రీచ్ కాలేకపోయారు కొడవాస్. ఎందుకంటే అది దట్టమైన ఫారెస్ట్ అడవులు ఉండే ప్లేస్ అనమాట, ఈ కూర్గ్ మడికేరి ఆ ప్లేస్ లో. అప్పుడు ఏం చేశారంటే కర్నూలు నవాబ్ ఎవరో ఉన్నట్టు, ఆయన పేరు నాకు తెలీదు, కర్నూలు నవాబ్తో అటాక్ లాంచ్ చేసి అప్పుడు వాళ్ళని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆల్మోస్ట్ చాలా మందిని చంపేశారు. తర్వాత ఏం చేశారంటే 1785లో 13th డిసెంబర్ నాడు టిప్పు సుల్తాన్ హయాంలో ఏం చేశారంటే కొడవాస్తో రాజీ కుదుర్చుకోవడం కోసం పిలిచారంట వాళ్ళని. పిలిచి భగమండల దేవత్ పరంబ్ అనే అనే ప్లేస్ లో, భగమండల దగ్గర ఉన్న దేవత్ పరంబ్ అనే ప్లేస్ లో కొన్ని వేల మంది నిరాయుధులైన ఆడవారు మగవారు అలాగే చిల్డ్రన్ వీళ్ళందరూ కలిసి కొడవాస్ వీళ్ళందరినీ టిప్పు సుల్తాన్ మెసకేర్ చేశాడు. నువ్వు వీడిని గనక దేశభక్తుడనో లేకపోతే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అనో మీరు టైటిల్స్ ఇస్తే, మీరు నార్త్ ఇండియా నుంచి ఆలోచిస్తూ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి ఆలోచించిన అంటే ఢిల్లీ నుంచిలో కూర్చుని ఢిల్లీ ఇప్పుడు కేసీఆర్ ఆ మధ్యన ఒక మాట అన్నాడు, ఇదంతా ఢిల్లీ సల్తనేట్ నడుస్తోంది ఇక్కడ అంటూ. ఏది ఇండియాలో ఉన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్, నాట్ నెసెసరీలీ బీజేపీ, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అదే సిస్టమ్ నడుస్తూ ఉంటుంది, మనుషులు మారుతారు అంతే. కొంత ఐడియాలజీలు పనిచేయడం వల్ల కొన్ని మంచి మంచి పనులు జరుగుతాయి, కొన్ని చెడ్డ పనులు జరుగుతాయి, అంతే తేడా. కానీ సిస్టమ్ ఏం మారదు. ఢిల్లీలో ఉండి కూర్చున్న వాడికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక మోడర్న్ సెక్యులర్ సోషలిస్ట్, ఇది ఐడియాలజీ అది అక్కడ, నాట్ నెసెసరీలీ కమ్యూనిస్ట్. బట్ ఈ మూడు డెఫినెట్ గా ఉంటాయి అన్నమాట. దాంతో ఏంటంటే సమ్ మైనారిటీ అప్పీజ్మెంట్ ఐడియాస్ తో వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ టిప్పు సుల్తాన్ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు అవుతాడు? యు మెసకైడ్ దోస్ పీపుల్ దేర్ కదా.
సో అంటే లాజిక్ లాజిక్ పరంగా చూస్తే అంతే అనంత, ఎందుకంటే ఆంగ్లేయులతో యుద్ధం చేశాడు కాబట్టి చేశాడు చేశాడు నిజమే. అప్పట్లో మరి ప్రతిరాజు చేశాడు ఆంగ్లేయులతో యుద్ధం. కొంతమంది సంధి కుదుర్చుకున్నారు, కొంత మిగతా వాళ్ళు వినని వాళ్ళని మరి యుద్ధాలు చేశారు. యుద్ధం చేయకుండా ఎందుకుంటారు? వాళ్ళు సైన్యంతో వస్తే యుద్ధం చేయకుండా కూర్చుంటారా? అది ఫ్రీడమ్ ఎలా అవుతుంది అంటే ఆయనకి ఆయన ఆయన మొత్తం ఇండియాకి ఆయన ఫ్రీడమ్ తీసుకొచ్చాడా? తీసుకురావడానికి ట్రై చేశాడా?
లేదు లేదు.
ఆయనకున్న మైసూర్ అందులోనూ ఆ మైసూర్ కింగ్డమ్ కూడా ఆయన ఒడయార్ల నుండి లాక్కుని డిఫాక్టో గా పాలిస్తున్నారు హైదర్ అలీను టిప్పు సుల్తాన్.
ఇప్పుడు జావేద్ అఖ్తర్ అని ఒక ఆయన ఉంటాడు ఆన్లైన్ లో, ఆ మహానుభావుడు హిందీని హిందీని ఉర్దూ పదాలతో నాశనం చేసిన వ్యక్తి అంట అనమాట కరెక్ట్ గా. సో ఆ మహానుభావుడు ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కలిసి టిప్పు సుల్తాన్ ఫ్రీడమ్ ఫైటర్ అంటారు.
సెల్ఫ్ ఫ్రీడమ్ ఫైటర్
ఏదో చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న కొడవ మహాసభ కొడగు మహాసభ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచో ప్రొటెస్టులు చేస్తున్నారు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. సో అప్పుడే మళ్ళీ ఇంకోటి ఏంటి, దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు వెంటనే బీజేపీ వాళ్ళు చేస్తున్నారంట. నిజానికి నువ్వు అవమానపరుస్తున్నావు ప్రజల యొక్క ఆగ్రహాన్ని, నువ్వు అవమానపరుస్తున్నావు. శబరిమల కేసులో కూడా ఇదే జరిగింది. నిజానికి ముందు అక్కడ అసలు ఎవరికి ఏ పార్టీకి సంబంధించని కొన్ని వేల మంది వ్యక్తులు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు, దాన్ని నువ్వు కవర్ చేయలేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఏం చేశారు, వెంటనే వాళ్ళు అప్పటిదాకా తీసుకున్న స్టాండ్ ని వెనక్కి తీసుకుని మేము సపోర్ట్ చేస్తాం ప్రొటెస్ట్స్ కి అన్నారు.
అవును అవునవును
అన్న వెంటనే ఇదంతా బీజేపీ వాళ్ళు ఆర్కెస్ట్రేట్ చేసింది అంటారు. బీజేపీ వాళ్ళు ఆర్కెస్ట్రేట్ చేయడం కాదు, ఆ ఊర్లో ఉన్న కమ్యూనిటీస్ అక్కడ ఉన్న కమ్యూనిటీ ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే వాళ్ళు కష్టపడ్డారో నొచ్చుకున్నారో గవర్నమెంట్ డెసిషన్స్ కానీ కోర్ట్ డెసిషన్స్ కానీ వాళ్ళందరూ బయటకు వస్తారు, వాళ్ళ డిస్టెంట్ మెమరీలో ఉంటుంది అది.
అవును 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 రిలెవెన్స్ ఈ పర్టికులర్ అసోసియేషన్ బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ అంటే హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు మాట్లాడినా బీజేపీ ఆర్ఎస్ఎస్ కింద తోసేస్తారు. అదే వేరే నాన్ హిందూ ఇప్పుడు ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వాళ్ళు ఇండివిజువల్ రైట్స్ కోసం పోరాడుతున్నాం అంటారు.
అదే అదే కామెడీ ఇది. ఇది ఏంటంటే అది పొలిటిసైజ్ చేసేసి నువ్వు అన్నట్టు థ్రోయింగ్ అంటర్ ది కార్పెట్. అవును
ప్రతిదాన్ని అంటే ఇంతమంది మనోభావాలు దెబ్బతింటూ అంతమంది కార్యకర్తలు ఉన్నారా బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు
కానీ ఆలోచించాలి కదా. ఇప్పుడు బీజేపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లు ఏం చేస్తాయంటే వాళ్ళు పొలిటికల్ వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ, వాళ్ళు పొలిటికల్ డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఓట్లు 10 ఓట్లు ఎక్కువ వస్తాయంటే వాళ్ళు అందులోకి వెళ్తారు.
కరెక్ట్.
కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు బీజేపీ కంటే మంచి హిందూ డెసిషన్స్ ఇస్తామని చెప్పు, నీకే ఓటేస్తారుగా.
అవును అవునవును పాయింట్.
ఇప్పుడు హిందూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అని కొంతమంది ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి, చాలా మంది శ్రోతలకు తెలుసోలేదు ఇది, కొంతమంది ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి రైట్ వింగ్ రైట్ ఆఫ్ ద సెంటర్ వీళ్ళందరూ కలిసి హిందూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అని పెట్టారు ఆన్లైన్ లో. మొన్న మధ్య సదస్సు కూడా జరిగింది హైదరాబాద్ లోనే అనుకోండి జరిగింది. అవన్నీ అన్ని పొలిటికల్ పార్టీలకు పంపించారు, కేవలం బీజేపీకే కాదు, కాంగ్రెస్ కి పంపిస్తారు, బిఎస్పీకి పంపిస్తారు, ఎస్పీకి పంపిస్తారు, ఇంక అందరికి. అంటే సంథింగ్ లైక్ కామన్ థింగ్స్ లైక్ కంట్రోల్ ఆన్ టెంపుల్స్, గవర్నమెంట్ కి ఉండకూడదు, ఇలాంటివి ఇలాంటివి ఇచ్చినప్పుడు అవి నువ్వు ఇంటలెక్చువల్స్ నుంచి వచ్చింది అలాగే తీసుకో. నువ్వు వెళ్ళి దానికి నమ్మించు వాళ్ళని, నేను మీకు ఈ సమస్యల్ని నేను సాల్వ్ చేస్తాను, హిందువులందరికీ ఉన్న సమస్యలు నేను సాల్వ్ చేస్తా, నువ్వు తీసుకో లీడ్.
అదే కదా
బీజేపీకి ఎందుకు ఓటేస్తారు? బీజేపీ 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 2 ఇంకోటి వస్తుంది దానికి ఓటేస్తాం.
కరెక్టే కరెక్టే. ఓకే సో పాయింట్కి వద్దాం. నువ్వు అన్న పాయింట్ కరెక్టే, లైక్ అసోసియేట్ చేస్తారు, పొలిటిసైజ్ చేయడం, అసోసియేట్ చేయడం, ఇవన్నీ అన్ఫార్చునేట్ థింగ్స్. బట్ విషయంకి వస్తే ఏంటంటే, ఈ కొడవ రీజన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుండో ప్రొటెస్ట్ చేస్తున్నారు, దానికి ఇప్పుడు రాజకీయ రంగు పులిమేశారు వాళ్ళ మనోభావాలను దెబ్బతి
పట్టించుకోకుండా.
సో ఇది ఓన్లీ పొలిటికల్ వార్ అయింది కానీ సెంటిమెంటల్ ఇష్యూ అవ్వట్లేదు ఇప్పుడు. సో అదండి. సో ఇది టిప్పు జయంతిని ఎందుకు వాళ్ళు అపోజ్ చేస్తారు, ఎందుకంటే కొడవ రీజన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుండో గొప్ప గొప్ప యోధులు. వాళ్ళు వాళ్ళ వాళ్ళకి రాజ్యాలు కూడా ఉన్నాయంటే, వాళ్ళు ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళ సంథింగ్ ఇది కదా, ఆ మడికేరి రీజియన్ వాళ్ళు చాలా చాలా అంటే ఫేమస్ ఫర్ పర్సనాలిటీస్ అండి. ఆర్మీలో మనకి ఫస్ట్ ఆర్మీలో ఉన్న జనరల్ తిమ్మప్ప కానీ కరియప్ప గారు కానీ వీళ్ళంతా కొడవ రీజియన్ నుండి వచ్చిన వాళ్ళే అండి. చాలా వేలర్ ఉన్నవాళ్ళు, చాలా చాలా ధైర్యవంతులు, చాలా ఏమంటారు వాళ్ళు, చాలా ధైర్యంగా సాహసవంతులు కూడా. సో అలా దేశభక్తి ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రాంతం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇలాంటి వ్యక్తుల్ని జస్ట్ త్రివిలైజ్ చేసి ఇది ఏదో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే దీనిలో అంటే న్యూస్ లో వేసుకోవడానికి వీళ్ళకి రెండు కేటగిరీల కింద ఉంటే సరిపోతుంది అనమాట, అంతే. కాబట్టి వాళ్ళు వాళ్ళు వీళ్ళు సింప్లిఫై ఓవర్ సింప్లిఫై చేసేసే విషయాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతేనేమి, టిప్పు సుల్తాన్ అనే ఇది ఆయన ఏదో మహా స్వాతంత్ర సమయోధుడు అనేది కూడా కాదు, ఎందుకంటే భారతదేశానికి ఆయన చేసింది, ఆయన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇన్ని ఇన్ని మెసేకర్స్ ఇన్ని ఇవి చేసిన వ్యక్తిని ఐడియల్ గా కొలవడం అనేది అది ఎలాంటి మానసిక స్థితికి కారణం, అది అపీజ్మెంట్ అవునా కాదా, అది ఆ ఆన్సర్ మీకే తెలుసండి. మీ శ్రోతలు వింటున్న వాళ్ళు మీరే అర్థం చేసుకోండి వాటి నిజానిజాలు ఇవి. సో చరిత్ర అనేది తెలుసుకునేటట్టయితే వీ కెన్ ఆల్వేస్ ఫర్గివ్ బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అనేది వన్స్ అగైన్ ఇది నిజం చేస్తోంది. అదేనంత. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి టిప్పు జయంతి దానికి ఉన్న చుట్టూరు ఉన్న గొడవలు కాంట్రవర్సీకి పాయింట్ ఇది. సో ఐ థింక్ వీ కెన్ కన్క్లూడ్ ఈ పర్టికులర్ పాయింట్ అది.
అట్లాగే నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ దీపావళి ఆఫ్టర్ మ్యాత్. దానికి ఏంటంటే, యాక్చువల్ గా వీళ్ళు స్మోక్ ఏం తగ్గలేదు అక్కడ. ఇంప్లిమెంట్ చాలా అభిప్రాయాలు దీని మీద వచ్చాయి, లైక్ ఇంప్లిమెంట్ అయ్యే జడ్జిమెంట్స్ ఇస్తే బాగుంటుంది కానీ ఇంప్లిమెంట్ అవ్వలేని జడ్జిమెంట్స్ ఇచ్చి అది ఇంప్లిమెంట్ చెయ్యమని అది అవ్వ మళ్ళీ. సో దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్. నీ ఒపీనియన్ ఏంటి దాని మీద?
కరెక్ట్, ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను కదా, మా ఊళ్ళో చేసుకున్నాను పండగ. అక్కడ జనరల్ గా దీపాలు పెట్టిన దగ్గర నుండి స్టార్ట్ చేస్తారు తపాకాయలు కాల్చడం అనేది. అండ్ నేను ఎక్కడ పోలీస్ వ్యాన్లు చూడలేదే, పోలీస్ వ్యాన్లు గస్తీ తిరుగుతూ ఉంటారా వాళ్ళంతా ఈ పర్టికులర్ టైం? ఎంతమంది దగ్గర గస్తీ తిరుగుతారు? లేకపోతే పక్కన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తూ ఎఫ్ఐఆర్ రాస్తూ కూర్చుంటారా? సో ఏంటంటే, ఒక డిక్టెట్ అనేది జారీ చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ప్రతి ఇండివిజువల్, చాలా మందికి తెలుసు కూడా ఉండదు నాకు తెలిసి, చాలా మంది పట్టించుకుని ఉండరు పర్వాలేదులే అని. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్, మా పండగ మేము చేసుకుంటాము, మీకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు తెనాల లాంటి ఊరుంది, లేకపోతే ఏదైనా పల్లెటూరు ఉంది, దానిలో ఎమిట్ అయ్యే పొల్యూషన్ వల్ల మొత్తం ఓజోన్కి ఎన్ని చిల్లులు పడ్డాయి, అవైనా ఇచ్చేస్తారు. అందులోనే మనం మహా కాల్చుకుంటే జరిగే రెండు గంటల కోసం ఇది జరుగుతుందా? పాయింట్ ఏంటంటే, ఓకే ఎంత చిన్న ఇదైనా కానీ అది ఎన్వైరాన్మెంట్ కి నిజంగానే హామ్ చేస్తుందంటే అది ఒప్పుకోవాలి. బట్ వీళ్ళ వీళ్ళ ఇంటెంట్ అదే అయితే దాన్ని అమలు పరిచే విధానం అంటే రిడిక్యులస్ ఇదనేది అర్థమైపోయింది, తేలిపోయింది. ఎందుకు నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలోనే అది తేలిపోయింది, వేరే చిన్న చిన్న ప్రాంతాల దాకా కూడా అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు జడ్జ్మెంట్ ఇచ్చినంత మాత్రం ఇచ్చేసాము హమయ్య, తన్నుకు తాంబూలం ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుంటే ఎలాగా?
అవును,
వాళ్ళు
ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇక్కడ ఏంటి జరిగింది, ఇప్పుడు ఇది ఢిల్లీలో వేసిన కేసు ఢిల్లీలో ఇలా జరుగుతోంది అని కేసు వేశారు 2016 లోనా 2017 లోనా వేశారు కేసు. ఈ కేసు వేసినప్పుడు సండే గార్డియన్ లైవ్ లో ఒక ఒక ఆర్టికల్ ఆధారంగా మాట్లాడుతున్నమాట. సండే గార్డియన్ లైవ్ ఏమి ఆర్ఎస్ఎస్ పత్రిక కాదు, ఫస్ట్ పాయింట్. ఓకే, సో
కేటగరైజ్
చేసేస్తారు కదా. లేకపోతే ఇప్పుడు ఏంటి, ఢిల్లీలో పొగ వచ్చేసింది అట ఈ దివాళీ రోజు టైముల్లో. పొగ వస్తుంది బాగా, అంటే దట్టమైన మంచుతో పాటు కూడిన ఈ పొగ వలన చాలా మంది ఊపిరితిత్తులకి ఏదో అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుందని బేసిక్ గా. అయితే అది దివాళీ వలన కాదు, అక్కడ ఫార్మర్స్ ల్యాండ్ లో ల్యాండ్ బర్న్ చేస్తారంట ఫీల్డ్ ని క్లియర్ చేయడం కోసం.
ఓకే ఓకే,
దీని వలన దీపావళి టైంలో అటు ఇటుగా ఆ టైంలో. సో దాని వలన ఈ స్మోక్ ఇప్పుడు ఒక ఇంచు కూడా తగ్గలేదు ఈ ఇప్పుడు ఈ దీవాళీ రెస్ట్రిక్షన్ వలన. వీళ్ళకి అర్థం కావాల్సింది అది.
అంటే
ఇప్పుడు ఢిల్లీలో నా పాయింట్ ఏంటంటే జుడిషియల్ యాక్టివిజం కాదు ఇది, ఇది జుడిషియల్ యాక్టివిజం. ఇది రేపు వెళ్ళి ఇప్పుడు ఢిల్లీలో జరిగిందని ఢిల్లీలో ఉండే మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ వీళ్ళు లేకపోతే ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన లెజిస్లేషన్ కోర్టు కోర్టు ఇది చేస్తోంది. రేపు రేపు ఏం చెప్తారు, అయ్యప్ప స్వామికి ఫలానా ఆహారం పడదండి, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన ఆహారమే పెట్టండి అని డైరెక్షన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. అలాంటి జడ్జిమెంట్స్ వస్తాయి. తిరుపతిలో లడ్డూలో పాయిజన్ వచ్చిందండి, తిరుపతి లడ్డూలో బల్లి పడింది కాబట్టి తిరుపతి లడ్డూని బ్యాన్ చేయాలంటారు.
అలా కాదు, కొబ్బరికాయ కాదు, కొబ్బరికాయ కొడితే మనుషులకి దెబ్బలు తగులుతున్నాయి, వంకాయ కొట్టమంటే టెంకాయ బదులు వంకాయ కొట్టండి అని
వంకాయ కొట్టమంటే రియా. ఇది జుడిషియల్ యాక్టివిజం అనమాట. జుడిషియల్ యాక్టివిజం బదులు లోకల్ స్టేట్ లెజిస్లేషన్. ఇప్పుడు ఉదాహరణకి నిజంగానే కాస్మోపాలిటన్ ఏరియాస్ లో చాలా చిన్న చిన్న ప్లేసెస్, ఎక్కువ మంది పాపులేషన్ ఉంటుంది, అక్కడ బాంబులు గట్రా పేలుస్తున్నప్పుడు చాలా నాయిస్ ఈ సౌండ్ పొల్యూషన్ స్మోక్ రెండు ఉంటాయి. కాదని అనడానికి ఎవరు ఎవరు కాదని అంటల్లా, ఎవరు పక్కవాడిని ఇబ్బంది పెడదామని ఎవడు అనుకుంటాడు, ఎవడు అనుకోడు. అక్కడ అక్కడ సొల్యూషన్ అక్కడ సొల్యూషన్ పెట్టుకో. అంతేగాని ఊర్లో ఉండేవాడు పల్లెటూరులో నాగాయలంక అటు సైడ్ ఉండేవాడిని నువ్వు వెళ్ళి నువ్వు పొద్దున రాత్రి 8 నుంచి 10 దాకా చేసుకో అంటే దట్ డజంట్ మేక్ సెన్స్.
10 చక్కగా నిద్రపోతారు అబ్బా, 10 కంటే 8 నిద్రపోతారు పల్లెటూళ్ళు,
8 నిద్రపోతారు. ఇప్పుడు అది అంటే నేను అనేది ఏంటంటే రెగ్యులేషన్ పెట్టచ్చు కానీ నువ్వేదో అదేదో పెద్ద 8-10 అని రెగ్యులేషన్ పెట్టాలంటే సౌండ్ పొల్యూషన్ ఉంది. ఎవరైతే సోర్స్ ఎక్కడైతే ఉందో శివకాశీ లాంటి చోట్ల అక్కడ బాబు మీరు బాంబులు తయారు చేయొద్దు, వంకాయ బాంబులు తయారు చేయొద్దు, కేవలం
డెసిబల్ టెస్ట్ చేయాలి, ఇన్ని డెసిబల్స్ ఉండాలి
కదా చేయాల్సింది. ఊరికే ఫెస్టివల్ మీద టార్గెట్ చేయడం, మీరు ఇప్పటి నుంచి ఎప్పటిదాకా సెలబ్రేట్ చేసుకోండి
ఎక్కడైనా మామూలుగా. సాఫ్ట్వేర్ దీనిలో కూడా మనకి ఇష్యూ వస్తే మనం రూట్ కాజ్ అనాలిసిస్ చేసి చేస్తాం, టెంపరీగా ఫిక్స్ ఇస్తాం. కానీ ఏంటి ఇది మళ్ళీ రాకూడదు అంటే రూట్ కాజ్ అనాలిసిస్ చేసి అసలు ఎక్కడుంది ఇష్యూ దాన్ని మిటిగేట్ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తామా,
అంతే కదా
కదా. సో సో అలాంటిది ఏమైనా ఉండాలి, అలాంటిది ఏం లేదు అంటే చేతులు తిరిపేసుకున్నారు. ఇది నువ్వు 8-10 నువ్వు ఎన్ని బాంబులైనా పేల్చు ఏం పర్వాలా అప్పటికేం కాదు అని అంటే ఎలాగా.
ఢిల్లీలో ఢిల్లీలో 8 నుంచి 10 దాకా కుక్కలు ఏమన్నా హాయిగా ఉంటాయి ఏంటి, అప్పుడు కూడా బాంబులు పేలుతూనే ఉంటాయి, అప్పుడు కూడా వాటికి ఇబ్బంది, అప్పుడు అన్ని జరుగుతుంటాయి కదా.
అవును, ఇంకోటి ఇంకొక అనాలజీ చెప్పనా, 6-10 దాకా నువ్వు అప్పుడప్పుడు అంటే ఒక 10 నిమిషాలకు ఒక బాంబు పేల్చే నువ్వు 8-10 నీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ప్రతి 2 నిమిషాలకి పేలుతావు బాంబు. మరి ఆ రకంగా చూసినా గానీ వెంట వెంటనే బాంబులు పేలుతున్నాయని అంటే మొత్తానికి అప్పుడు బ్యాన్ చేసేస్తారా.
అదే ఈ ఔరంగజేబ్ లాగా అనమాట, ఔరంగజేబ్ కూడా ఇలాగే ఢిల్లీలో దివాళి అదే ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో అంతా కూడా కంటిన్యూస్ గా ఇలాగే అటాక్ చేసేవాడు ట్రెడిషన్స్ ని, దివాళి ఇంకోటి ఇంకో దానికి హోలీ, హోలీని కూడా అంతే వాడు హోలీని వదిలి అలాగే అన్నాడు. ముహరం ఉంటుంది కదా, ముహరం షియాలు చేసుకుంటారు అనుకుంటే సున్నీలు చేసుకుంటారు, ఒకళ్ళు చేసుకుంటారు ఒకళ్ళు చేసుకోరు ముహరం ని.
అవునవును,
ముహరం ని కూడా టార్గెట్ చేశాడు. ఎందుకంటే అతను సున్ని,
షియాస్ చేసుకుంటారు,
మొహరం. సో దాన్ని కూడా టార్గెట్ చేశాడు. అంటే ఏంటి, విల్ఫుల్లీ టార్గెటింగ్ ఫెస్టివల్. అక్టోబర్ అయిపోయింది, దసరా, నరకాసురాడు అది ఇది అంటూ కబుర్లు చెప్పారు, తర్వాత శబరిమల, ఆ తర్వాత దీపావళి. ఏంటి టార్గెటింగ్? నీకు ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నారు. గంగానదిలో బూడిదని మనం శవాల ఇది తీసుకెళ్తాం కదా, యాషస్ తీసుకెళ్తాం కదా, అక్కడ ఇమర్స్ చేస్తాం కదా, అది పొల్యూషన్ అని కేసేశారు. ఇప్పుడు పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. వన్ ఆఫ్ దిస్ బీజేపీ క్యాండిడేటే ఇప్పుడు అక్కడ యశ్పాల్ సింగ్ ఎవరో మినిస్టరు, ఆయన దాని గురించి ఏదో ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఓ అసలు అది అది పొల్యూషను, అసలు గంగానది మొత్తం శవాల యొక్క యాషస్ వల్లనే పొల్యూట్ అయిపోతుంది అంటూ కబుర్లు చెప్పారు. నిజానికి అది అన్సైంటిఫిక్. అర్థమవుతుందా? సో ఇప్పుడు పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళను ఎవరినో ఒకళ్ళని పిలిచి అసలు నిజంగా యాషస్ వలన పొల్యూషన్ అవుతుందా అని అడిగితే అస్సలు కాదు. ఓకే, ఒక ఆయన రాశాడు ఇండియా ఫ్యాక్ట్స్ లో ఆర్టికల్లో, మొత్తం అసలు ఇండియాలో ఉన్న పాపులేషన్ అంతటినీ చంపేసి ఆ బూడిదని తీసుకెళ్లి గంగానదిలో ముంచిన దాని పొల్యూషన్ ఎఫెక్ట్ ఏం ఉండదు. ఎందుకంటే అది జస్ట్ పొటాషియం ఏదో సంథింగ్ చెప్పాడు, నాకు అంత కెమిస్ట్రీ తెలియదు. సెడిమెంట్స్ కి యాడ్ అవ్వదు బేసిక్ గా అది.
రైట్ రైట్, అదే అన్ఫార్చునేట్ థింగ్స్, పర్వర్టెడ్ థింకింగ్. సో ఏంటంటే రెగ్యులేషన్, నాకు తెలిసి క్రాకర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అసలు హిందూ రైట్స్ ప్రొటెక్షన్ లా అనేది కూడా ఒకటి ఉండాలి. ఒకటి సెంటర్ లో హిందూ సెంట్రిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక్క యాక్షన్ కూడా తీసుకోవడానికి వాళ్ళు ఎందుకు ముందుకు రాకూడదు నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ వి వాంట్ టు కన్క్లూడ్ హియర్ అండి. సో సుప్రీం కోర్టు ఒక డిక్టెట్ పాస్ చేసినంత మాత్రాన ప్రాక్టికల్, అంటే నీ చిత్తశుద్ధి ఉండేటట్టయితే గవర్నమెంట్ కి డైరెక్టివ్స్ ఇవ్వడము ఏదో జరగాలి, లేకపోతే గవర్నమెంట్ ని ఒక ప్రణాళిక రూపొందించి ఇవ్వమనాలి. లేకపోతే సౌండ్ ఇష్యూ, అసలు మూల కారణమైన ఇష్యూస్ ఏంటో వాటి మీద కేంద్రీకృతం చేసేలాగా ఒక కమిటీ ఏర్పాటు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అంతేగాని ఊరికినే నువ్వు జడ్జ్మెంట్ ఇచ్చేసి అయిపోయింది అనుకుంటే అది హౌ వెదర్ ఇట్ ఈస్ అది రెస్పాన్సిబుల్ బిహేవియరా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియరా అనేది అక్కడే తెలిసిపోతుంది. సో ఇక్కడ మేము కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నామండి. సో దీపావళికి ఎందుకు జరగలేదు అంటే ఏదో డిఫై చేసేయాలని కాదు, కాకపోతే ఏంటంటే సగటు మనిషికి ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందండి. నలుగురు ఎక్కడో కూర్చుని లేకపోతే ఒక 10 మంది ఆలోచించి చేసినంత మాత్రాన, అందరికి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ అని చేసినంత మాత్రాన వాళ్ళు ప్రతిసారి కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్ గా ఆలోచించి ఒక ప్రాపర్ వేని దిశ నిర్దేశించుంటే బాగుండేది. ఇప్పటికైనా గవర్నమెంట్ దాని మీద రెగ్యులేషన్ తీసుకురావాలనే ఆశతో ముగిస్తున్నానండి ఈ పర్టికులర్ టాపిక్ ముగిస్తున్నాను.
అండ్ హిస్టారిక్ ట్రివియా కూడా నువ్వు చెప్తానన్నావు శ్రోతలతో.
యా, లిటరేచర్ సంబంధించి ట్రివియా మేము ఎప్పుడు హిస్టరీ గురించే చెప్తున్నామండి. ఇప్పుడు నేను గత వారం క్రితం జస్ట్ ఒక ఓల్డ్ బుక్ షాప్ లో చూస్తున్నప్పుడు తెలుగు పెద్దలు అనే పుస్తకం చూసానండి, మల్లాది కృష్ణానంద్ గారు రచించింది, 116 మంది తెలుగు ఫేమస్ పర్సనాలిటీస్ మీద. సో నా లిటరీ ట్రివియాకి ఆధారం అదండి. మేబీ పోను మేము లిటరీ ట్రివియా అని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే సాహిత్యం కూడా మనకి సంస్కృతి ఎంత ఇంపార్టెంట్, సాహిత్యం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి. సో దీనిలో తెలుగు పెద్దలు అనే వాళ్ళలో ఒకళ్ళ గురించి ఇవాళ మొదలు పెడదాము. ఈ పుస్తకం కూడా మీరు తెలుగు పెద్దలు మల్లాది కృష్ణానంద్ దీని అన్నమాచార్యుల దగ్గర నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఎల్వి ప్రసాద్ గారు లాంటి వాళ్ళ దాకా ఇలాంటి 116 మంది తెలుగు పెద్దల గురించి పరిచయం అన్నమాట. వాళ్ళు ఏం చేశారు అనేది జస్ట్ 3-4 పేజీల్లో కన్సాలిడేట్ చేసి రాసిన ఇదనమాట. మీరు ఇది చదివినట్లయితే మీకు అప్పటి మన తెలుగు సాంస్కృతికంగా లేకపోతే కళల పరంగా రాజకీయంగా కూడా ఎవరెవరు ప్రముఖులు ఉన్నారు వాళ్ళ గురించి ఏంటి అనేది మనకి హిస్టరీ పేజీల్లో ఒకటి రెండు అలా మనం తిప్పేస్తుంటాము, కానీ ఇది చాలా మంచి పుస్తకం అని నాకు తోచింది. సో దానిలో ఇవాళ మేము చర్చించుకోబోయే విషయం దానిలో విషయాలే అండి నేను ఇప్పుడు మాట్లాడబోతోంది. మీకు మీరు మీకు కనుక పుస్తకాభిలాష ఉండేటట్టయితే ఈ పుస్తకం తప్పకుండా తీసుకోండి. తెలుగు పెద్దలు మల్లాది కృష్ణానంద్ గారు రచించింది. వారి గురించి నాకు ఎక్కువ డీటెయిల్స్ లేవు, బట్ వారి వారు చెప్పిన విషయాలనే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట హిస్టారిక్ ట్రివియా ప్రకారం. సో ఇవాళ ప్రముఖ రచయిత శ్రీ గుర్రం జాషువా గారి గురించి అండి. గుర్రం జాషువా గారు ఆయన హిస్టరీ వాటన్నిటి గురించి చర్చించదలుచుకోవట్లేదు. చిన్న చిన్న ట్రివియా ఉన్నాయి దీనిలో. ఆయనకి వారికి మిగతా కవులతో సంబంధ బాంధవ్యాలు అలా ఉండేవి. ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ అందరికి శ్రోతలందరికీ తెలిసిన విషయమే. సో ఆయన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఆయన ఎదగడానికి ఎదిగే క్రమంలో ఆయనకి ఎదురైన విషయాలు డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు రెండు మూడు చర్చిద్దాము. రెండు మూడు ట్రివియా చెప్పాలనుకుంటున్నాను. దానిలో ఆయన మొదట్లో స్టార్టింగ్ లో ఆయనకి ఆయన స్నేహితులు ఒక ఆయన ఉన్నారండి. ఆయన అప్పుడు ఏంటంటే కవిత్వాలు ఇవన్నీ జంట కవులు ఉండేవాళ్ళు ఎక్కువగా, ఇద్దరు కలిసి రాసే క్రమం ఉండేది అప్పట్లో ప్రక్రియ. సో అప్పుడు ఆయన స్నేహితుడైన దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి అని ఒక ఆయన ఉన్నారు. ఆయనతోటి కలిసి చేద్దాం అనుకున్నప్పుడు ఈయన హాస్య చిత్రత గురించి చెప్దాం అనుకున్నాను. ఆయన పేరు దీపాల పిచ్చయ్య శాస్త్రి, ఈయన పేరు జాషువా గారు కదండి. సో మేమిద్దరం కలిసి చేసేటట్టయితే దానికి పేరేం పెట్టాలి, జాషువా పిచ్చి జాషువా అని పెట్టాలి లేకపోతే జాషువా పిచ్ అని పెట్టాలి, ఆయన పిచ్చయ్య శాస్త్రి కాబట్టి. సో ఇవన్నీ ఈ రెండు కూడా వర్కౌట్ అవ్వవు అని చెప్పి చెల్లొక్తి విసిరారట ఆయన. సో ఆయన ఆయన స్నేహితుల్లో అందరు అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు అనడానికి ఇది ఒక ప్రముఖమైన ఉదాహరణ. అది కాకుండా ఆయనతోటి విశ్వనాథ సత్యనారాయణ గారికి కూడా ఒక బద్ధవైరం, జనరల్ గా బద్ధవైరం ఉంది. ఆయన ఆయన భావజాలం వేరు, ఈయన భావజాలం వేరు అని అనుకుంటారు. పర్సెప్షన్ ఇప్పుడున్న సామాజిక దీని ప్రకారం అయితే అలాంటి పర్సెప్షన్ ఉంటుంది చాలా మందికి. సో అలాంటి వాళ్ళ కోసం విశ్వనాథ సత్యనారాయణ గారు జాషువా గారిని ప్రస్తావిస్తూ ఆయన మధుర కవి అనేవారట. అయితే ఇది విశ్వనాథ్ వారు రాసిన ఇదండి, జాషువా గారి స్మృత్యాంజలి సందేశంలో పేర్కొన్న విషయం నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇన్ హిస్ కోట్స్, మేమిద్దరం కలుసుంటే ఎప్పుడూ సరాగాలు ఆడుకునే వాళ్ళం, మేము మంచి స్నేహితులం అని విశ్వనాథ్ అన్నారు. అందరు బ్రాహ్మణులు, నీలాంటి వాళ్ళైతే నాకు బ్రాహ్మణులతో విరోధం లేదని జాషువా అనేవారని శ్రీ విశ్వనాథ జాషువా స్మృత్యాంజలి సందేశంలో పేర్కొన్నారు. అంటే అప్పట్లో అలా ఉండేది, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానం అలా ఉండేదండి. జనరల్ గా ఉన్న పర్సెప్షన్ వేరు, ఇక్కడున్న పర్సెప్షన్ వేరు. ఇది నేను ప్రత్యేకించి ఈ పర్టికులర్ ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా అప్పటి వాళ్ళ అసోసియేషన్, ఎందుకంటే కవులు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎంత ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తారు, వాళ్ళ మధ్యన సహృద్భావం అనేది ఉండాలి అనే దానికి తార్కాణం ఇది. సో ఇవ్వండి గుర్రం జాషువా గారి గురించి. ఆయన ఆయన కోట్స్ లో ఒకటి ఒకటి చెప్పి ముగిస్తాను. జాషువా గారు ఆయన చెప్పిన పదాల్లో, వడగాల్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం. ఇది నిజంగా ఆయనకి ఆయనకి అక్షర సత్యమండి. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ శ్రీ మల్లాది కృష్ణానంద్, జాషువా గారు చెప్పిన వర్డ్స్ ఏంటంటే, వడగాల్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం. ఆయనవి మనం చిన్నప్పుడు విన్నాం, గిజిగాడు కానీ లేకపోతే మిగతా ఇవి కానీ. ఇప్పుడు పద్యాలు గబుక్కున గుర్తు రావట్లేదు కానీ, జిలుగు బంగారు రంగులు గులుకు మేల్చిన్నారి పూగొత్తి సంథింగ్ ఉండేది, గిజిగాడ దీర్ఘాయువు గిజిగాడు, అవన్నీ చాలా బాగుంటాయి వినేటప్పుడు. మా తెలుగు మాస్టర్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయిపోయి కళ్ళకు కట్టినట్టుండేవా ఆయన ఆయన రచనా శైలి అవన్నీ కూడా. సో ఇదండి ట్రివియా. మేము మా ప్రయత్నం చేస్తున్నాం లిటరేచర్ పరంగా కూడా ట్రివియా ఇవ్వడానికి. ఇలాంటివి మేము ముందు ముందు కూడా చేస్తాము. మీరు కూడా ఇది తీసుకుని ఈ పుస్తకం కొని చదవండి. చాలా 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 విషయాలు ఉన్నాయి చాలా వాళ్ళ గురించి. వాళ్ళ గురించి వేరే మిగతా ఎపిసోడ్స్ లో కూడా చర్చించుకుందాం. ఓకేనా ఆనంద్?
సూపర్.
సో ఇది ఫ్రమ్ మై ఎండ్.
సూపర్ సూపర్. యా గుర్రం జాషువా గారి గురించి ఇంకా అసలు మనం చెప్పుకుంటే ఇంకా చాలా టైం వెళ్ళిపోతూ ఉంటుంది. వేరే మనం ఎడ్ ఆఫ్ ద షోకి వచ్చినట్టున్నాం కదా, మా టైం జోన్ మారింది. సో నేను
వచ్చేసాం. టైం జోన్ కాదు, టైం లిమిట్ కూడా
మారాం.
3 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం,
ఎక్కువ తీసుకున్నాం. యా, అండ్ హ్యాపీగా సండేని, మీ సెలవు రోజుని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ థింక్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం మిత్ దట్ వీ మనం మేము ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసిన దాని మీద మీ అభిప్రాయాలు పంచుకోదలిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయండి మాకు. నమస్తే, ఇంతటితో
నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం, నవంబర్ 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ది హోస్ట్స్ ఇస్ వారంటెడ్ బై ది హోస్ట్స్ దట్ ది వర్క్ ఇస్ దేర్ ఒరిజినల్ కంట్రిబ్యూషన్ ఆర్ దే హావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ది ఒరిజినల్ కంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. అట్ సర్టన్ టైమ్స్ the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.